ప్రేమేనా ఆత్మబంధువ, గురువు యొక్క కృప అంటే ఏమిటి? గురువు యొక్క కరుణ అంటే ఏమిటి? ఆ గురువు యొక్క కరుణ మనకు బ్రహ్మానుభవం కలగజేయటంలో అనుగ్రహం యొక్క పాత్ర ఏమిటి? ఏ విధంగా మనకి గురువు యొక్క అనుగ్రహం సహకరిస్తుంది అనే ప్రశ్న. గురువు అంటే ఆత్మే. నీ హృదయంలో ఉన్న సద్వస్తువు గురువు వేరు కాదు. నీ శరీరం మరణిస్తుంది, మరణం లేని వస్తువు ఒకటి నీ హృదయంలో ఉంది, అదే గురువు, అదే ఈశ్వరుడు. ఈశ్వరుడన్నా గురువు అన్నా ఆత్మన్నా సత్యం అన్నా ఒకటే. ఎన్ని పేర్లు చేడా కానీ ఉన్న విషయం అంతా ఒకటే. మన హృదయంలో గురువు ఆత్మగా ఉంటాడు. మన హృదయంలో గురువు ఎలా ఉంటాడు? ఆత్మగా ఉంటాడు, బ్రహ్మగా సత్యముగా ఉంటాడు. మన హృదయంలో ఒక నిజం ఉంది. ఆ నిజం పారమార్థికమైనటువంటి నిజం, పారమార్థిక సత్యం, వ్యవహారిక సత్యం కాదు. అది ఆ పారమార్థిక సత్యమే లోపలను గురువు. అది మన మనస్సుని పవిత్రం చేసి, మనల్ని పరిశుద్ధులను చేసి, మనల్ని పవిత్రను చేసి ఆ వస్తువుని తెలిసేటట్టు మనకు అనుగ్రహించడం కోసం ఆ లోపల ఉన్నటువంటి ఆ శ్రద్ధ వస్తువే కాళ్ళు చేతులు తొడుక్కుని బాహ్యంగా వస్తాడు. అంటే ఒక ఆకారం ధరించి వస్తాడు. అయితే మనకు రూపదృష్టి ఉంది, నామదృష్టి ఉంది. ఈ రూపదృష్టికి నామదృష్టికి అతీతమైంది సద్వస్తువు. గురువు బాహ్య రూపం ఎందుకు ధరించి వస్తాడంటే ఆ లోపల నిజమైన గురువు ఆత్మగానే ఉన్నాడు. ఆ నిజమైనటువంటి వస్తువును మనకు తెలియజేయటం కోసం, మనకు బోధ చేసి, మనల్ని అనుగ్రహించి, మన పవిత్రం చేసి, బాహ్యముఖంగా తిరుగుతున్నటువంటి మనస్సును అంతర్ముఖం చేసి, మనస్సులో ఉన్న దోషాలను తొలగించి, మనస్సును పరిశుద్ధం చేసి, మనస్సులో ఉన్నటువంటి ఆ వాండరింగ్ మైండ్ని, మనస్సులో ఉన్న రాంగ్ హ్యాబిట్స్ని అవన్నీ తొలగించి, మనల్ని పవిత్రం చేసి, మన మనస్సును అంతర్ముఖం చేయడానికి బాహ్యమైన గురువు మనకి సహకరిస్తాడు. ఆ బాహ్యమైన గురువు మనల్ని, ఆయన మనల్ని ప్రేమిస్తాడు, అనుగ్రహిస్తాడు, కరుణిస్తాడు. ఆయన ఎందు ప్రేమ కలిగేటట్టు కూడా ఆయనే చేసుకుంటాడు. అది బాహ్యమైన గురువు ఏం చేస్తాడంటే ఆయన ఎందు విశ్వాసం కలిగేటట్టు, ఆయన ఎందు ప్రేమ కలిగేటట్టు ఆయన చేసుకుంటాడు. అన్నీ తలంపులే. సావు కూడా ఒక తలంపే, పుట్టుక ఒక తలంపే, కానీ గురువు అనుగ్రహం మటుకి తలంపు కాదు. గురువు అనుగ్రహం మటుకి తలంపు కాదు. ఆ లోపలటువంటి సద్వస్తువు కూడా తలంపు కాదు. ఏంటంటే లోపల నీ హృదయంలో ఉన్నటువంటి దేవుడు కూడా తలంపు అయితే, తలంపులన్నీ అణిగిపోయినప్పుడు నువ్వు లేకుండా పోవాలి. మనకు గాఢ నిద్రలో తలంపులు ఏమి లేవు, కానీ మనం ఉన్నాం. అంటే ఆ సద్వస్తువు నీకు తలంపులు లేకపోయినా అది ఉంటుంది. అంటే నీ తలంపుల మీద ఆధారపడి లేదు. గ్రేస్ గురువు యొక్క అనుగ్రహం కానీ, గురువు కానీ, ఈశ్వరుడు కానీ నీ తలంపుల మీద ఆధారపడి లేడు. అంటే తలంపులకు అతీతమైనది. నేను అనేది కూడా ఒక తలంపే. ఇప్పుడు మనం మనస్సే మనకి నేనుగా వ్యక్తం అవుతాను. మనం ఏదైతే ఇప్పుడు మనం నేను నేను అని అంటున్నామంటే మనలో ఉన్న మనస్సే మనకి నేనుగా వ్యక్తం అవుతుంది. నేను అనే తలంపు, ఇతర తలంపులు అణిగిపోయినటువంటి గాఢ నిద్ర స్థితిలో కూడా మనం హాయిగా ఉన్నాం. తలంపులు లేనప్పుడు కూడా హాయిగా ఉన్నాం. తలంపులు లేనప్పుడు మనం ఉండమని అనుకోకూడదు. ఉన్నాం, గాఢ నిద్రలో మనం ఉన్నాం. సావు కూడా ఒక తలంపే, పుట్టుక కూడా ఒక తలంపే, కానీ గురువు అనుగ్రహం మటుకి తలంపు కానే కాదు. తలంపులు లేనప్పుడు నువ్వు ఉంటున్నావు. గాఢ నిద్రలో నీకేమి తలంపులు లేవు, కానీ నువ్వు లేకుండా పోలేదు. గాఢ నిద్రలో నేను లేనని ఎవరో చెప్పడానికి అవకాశం లేదు. ఇచ్చేదండి, అక్కడ తలంపులు లేవు కానీ నువ్వు ఉన్నావు. తలంపులు లేవు, నువ్వు ఉన్నావు. అక్కడ నీకు రాగద్వేషాలు లేవు, కానీ నువ్వు అక్కడ ఉన్నావు. అంటే ఎక్కడైతే ఈ రాగం, ద్వేషం, కామం, క్రోధం ఏ మనస్సులోంచి అయితే పుడుతున్నాయో ఆ మనస్సు గాఢ నిద్రలో అణిగిపోయి ఉంటుంది. వాటికి కామక్రోధాలకి ఉనికి అయినటువంటి మనస్సు అణిగిపోయినప్పుడు కామక్రోధాలు కూడా అణిగిపోతాయి. ఈ స్వర్గలోకం, నరకలోకం, మరణానంతర జీవితం ఇవన్నీ కూడా సత్యము కాదనుకోకండి, అన్నీ సత్యమే. అయితే మరణానంతరం ప్రయాణం చేసే ఈ జీవుడు ఎంత సత్యమో ఆ లోకాలు కూడా అంతే సత్యం. ఈశ్వరుడు మనకి చేయలేని ఉపకారం కూడా మన గురువు చేస్తాడు. ఏం చేయదంటే ఈశ్వరుడు మన పుణ్యానికి పరిచయం ఇస్తాడు, మనం చేసిన పాపానికి పరిచయం ఇస్తాడు. అంటే పుణ్య పాపాలకి మనం ఏ పని చేసామో దానికి పరిచయం ఇస్తాడు వాడు ఈశ్వరుడు. కానీ ఈ పుణ్యపాపాలకి కారణం ఏంటంటే ఈ మనస్సును అణచి అణిచేసి సద్వస్తువు దగ్గర తీసుకెట్టడానికి గురువు సహకరిస్తాడు. అంటే ఈశ్వరుడు చేయలేని పని కూడా గురువు చేస్తాడు, ఈశ్వరుడు చేయలేని పని కూడా గురువు చేస్తాడు. ఊరికే కర్మ ఫలితం ఇస్తాడంటే ఈశ్వరుడు కర్మ ఫలితాన్ని, నీకు కర్మ చేసిన కర్మకి ఫలితాన్ని ఇస్తాడు ఈశ్వరుడు. కానీ గురువు అలా కాదు. అంటే నేను నీ మూలంలోకి తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తాడు. మనకు ఒక మాట మీరు జ్ఞాపకించుకోండి, ఒక జన్మకు కారణం కనుక మనలో హేతువులు ఉంటే తర్వాత కొన్ని వేలు జన్మలు వచ్చేయచ్చు. అసలు పునర్జన్మకి సంబంధించిన హేతువు లేకుండా మనం ఉంటే మనకు దేహం రాదు. కానీ పునర్జన్మ ఒక జన్మకు సంబంధించినటువంటి హేతువులు కనుక మనలో ఉంటే తర్వాత ఆ జన్మను బట్టి ఇంకో వందల జన్మలు వచ్చేయచ్చు, అది చెప్పలేం మనం. అందుచేత ఇక్కడ మీరు బాగా గ్రహించవలసింది ఏంటంటే అది విశేషంగా పునర్జన్మకి హేతువులన్నీ విశేషంగా నశిస్తేనే కానీ మనం ఒడ్డుకు వచ్చామని చెప్పడానికి వీల్లేదు. మనకి ఏదో ఒక్క వాసన ఉందనుకోని అనుకోని మాట వచ్చు, ఆ ఒక్క వాసన వల్ల ఒక జన్మ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఆ జన్మలో మనం కొత్త వాసన మనం పోయి చేసుకుని మళ్ళీ కొన్ని వేరు జన్మలకు బీజాలు అక్కడ వేసుకోవచ్చు. ఒక జన్మకి కనుక హేతువులు కనుక ఉంటే ఆ జన్మను బట్టి ఇంకో కొన్ని వందల జన్మలు రావచ్చు. అంటే ఏ శరీరంలో అయితే ఉండగా వాడుకున్నటువంటి వాసనలు నిశ్శేషంగా శేషం లేకుండా నిశ్శేషంగా నశించినాయో అప్పుడే వాడు పునర్జన్మ లేని స్థితికి ఎదుగుతాడు. కానీ ఒక్క పునర్జన్మ ఉన్నప్పటికీ ఆ పునర్జన్మ కొన్ని వేరే జన్మలకు దారి తీయచ్చు. అంచేది బహు జాగ్రత్తగా ఉండాలి మనం. ఈ జన్మను కోరుకునేవాడు, ఇతర లోకాలకి ప్రయాణం చేసేవాడు, భోగాన్ని అనుభవించడానికి భోగదృష్టి ఉన్నవాడు, ఇవన్నీ కూడా జీవుడే. కాబట్టి ఆ జీవ లక్షణాలు తొలగించి ఆ జీవుడు పలచబడేటట్టు చేసి ఆ జీవుడు తన మూలంలోకి వెళ్ళి కరిగిపోయేలాగా చేసేవాడు గురువు మాత్రమే. లోపల గురువు ఉన్నాడు, బాహ్యంగా గురువు ఉన్నాడు, లోపల ఆత్మరూపంలో ఉన్నాడు. అయితే వాడు తలంపు మటుకు కాదు, బాహ్యంగానే గురువు కూడా తలంపు మటుకు కాదు. వాడు కూడా ఈ బాహ్యమైన గురువు ఏం చేస్తాడంటే నీ మనస్సును ఏ విధంగా పవిత్రం చేయాలో చూస్తూ ఉంటాడు. కానీ మీరు కంగారు పడకూడదు, ఆ మనస్సు అనేది ఒకసారి పవిత్రం అవ్వదు, స్లోగా చేసుకుంటూ వెళ్తా, టైం చూసుకుంటూ ఎప్పుడు ఏ విధంగా అయితే నీ మనస్సును తరణం ఇవ్వాలో, నీ మనసులో అయితే నీ మనస్సుని సరైన కండిషన్లో పెట్టాలో, ఆ వాసనని ఎప్పుడైతే తొలగించడానికి అవకాశం ఉందో అలా స్లోగా చేసుకొస్తాడు, స్టడీగా చేసుకొస్తాడు. ఆ వాసన ఎప్పుడు ఎలిమినేట్ చేయాలో చూసుకుంటూ వస్తూ ఉంటాడు. గురువు నీ కూడానే ఉంటాడు. దేహాలు మారినా, పరిసరాలు మారినా, గృహాలు మారినా, కుటుంబాలు మారినా, గురువు మటుకి జన్మ జన్మలకి నువ్వు కూడా వస్తూ బ్రాహ్మీ స్థితి నువ్వు పొందే వరకు, నిజమైన గురువు హృదయంలో ఉన్నాడు కదా, ఆయన స్వరూపం నీకు దొరికే వరకు, అంటే భగవంతుడు స్వరూపం నీకు తెలిసే వరకు, జన్మ జన్మలకి నీ కూడా వచ్చి ఆ స్వరూపం నీకు అందే వరకు గురువు నిన్ను విడిచిపెట్టాడు. ఒకేసారి నీకు జ్ఞానం ఇవ్వలేక కాదు గురువు, అంటే నీ మైండ్ని స్లోగా పవిత్రం చేసుకుంటూ వస్తాడు. ప్రతి జన్మలో కూడా నీ కూడానే ఉంటాడు. ఆ మనస్సు పవిత్రం అయిన వెంటనే దాన్ని దాని మూలంలోకి, బయట ఉన్న గురువు మనస్సును లోపలకు నెట్టుతాడు, లోపల ఉన్న గురువు మనస్సును లోపలకు గుంజుకుంటాడు. అంటే భగవాన్ ఏం చెప్పాయంటే ఈ శ్రవణాలు, ఈ మననాలు, ఈ ధ్యాసలు, ఈ ధ్యానాలు, ఈ జపాలు, ఈ ములగటాలు, తర్వాత పూజలు, ఇవన్నీ కూడా రెండో పక్షమే. గురువు అనుగ్రహమే అత్యంత బలీయమైనది, గురువు అనుగ్రహమే అత్యంత బలీయమైనది. గురువు ఏం చేస్తాడంటే ఒకసారి నీ కోరికలు కూడా నెరవేరుస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన మీద నీకు విశ్వాసం కలగజేయటం కోసం. అంటే కోరికే పరమార్థం కాదు, కోరికే పరమార్థం కాదు. అంటే గురువు నీ కోరికలను కూడా నెరవేరుస్తూ ఉంటాడు. అంటే అక్కడ కోరిక నెరవేరచడమే ముఖ్యం కాదు, ఆయన మీద నీకు విశ్వాసం కలగజేయటం కోసం, ఆయన మీద నీకు ప్రేమ కలగజేయటం కోసం, నీ మనస్సుకి ఆయన మీద దృఢమైన విశ్వాసం కలగజేయటం కోసం, ఒక సజీవమైనటువంటి విశ్వాసం కలగజేయటం కోసం అవసరమైతే నీ కోరికలను కూడా దేవుడు నెరవేరుస్తూ ఉంటాడు. గురువు నెరవేరుస్తూ ఉంటాడు. అంటే గురువు వేరు, దేవుడు వేరు కాదు. గురువు మీద మనకు ప్రేమ కలుగుతా అంటే ఇంతకు ముందే గురువు మనల్ని ప్రేమించాడు కాబట్టి మనకు ప్రేమ కలుగుతాను. ఈ బాగా అర్థం చేసుకోండి, గురువు మీద మనకు ప్రేమ కలుగుతుందంటే ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన మీద మనకు ప్రేమ కలుగుతుంది. కానీ మన తెలివితేటల వల్ల కానీ లేకపోతే మన ఈ సంకుచితమైనటువంటి ఇరుకుతో కూడినటువంటి మనస్సును మనం, ఈ మనస్సుతో మనం గురువుని ప్రేమించలేదు. గురువు నీకేం చేస్తాడంటే మానవ రూపం ధరించి నీకు సత్యం గురించి, నీ హృదయంలో ఆ పారమార్థిక సత్యం గురించి అల్టిమేట్ ట్రూత్ గురించి, ఆ నేకెడ్ ట్రూత్ గురించి, అంటే ఏ సత్యాన్ని నువ్వు తెలుసుకుంటే జన్మ మరణ ప్రవాహంలోంచి బయటకు వస్తావు, ఆ సత్యం గురించి నేను బోధించడానికి ఉపక్రమిస్తాడు. గురువు బోధ వినటం వల్ల నీకు నీ మనస్సు కండిషన్ లో పడుతుంది, నీ మనస్సుకి అంటే బ్రహ్మానుభవం కలగటానికి తగినటువంటి శక్తిని సంపాదిస్తుంది. ఈ భౌతికమైన జీవితానికి, ఈ ప్రాపంచిక జీవితానికి ఏ వాసనలైతే మనల్ని అంటిపెట్టి ఉండేటట్టు చేస్తున్నాయో, ఈ వాసనలనే సంఖ్యలని ఏ టైం చూసుకుని ఆ టైంలో ఏ టైంలో తొలగించాలో ఆ తొలగించడానికి గురువు చూస్తూ ఉంటాడు, నీకు బోధిస్తూ ఉంటాడు, నిన్ను కరుణిస్తూ ఉంటాడు, నిన్ను ప్రేమిస్తూ ఉంటాడు, నీ కోరికలు నెరవేరుస్తూ ఉంటాడు, నిన్ను అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆయన ఎందు నీకు నమ్మకం కలగయ్యేది లాగా ఆయనే ప్రవర్తిస్తాడు. ప్రవర్తి ఆయన ఎందు నీకు విశ్వాసం కలిగాక నమ్మకం కలిగాక బోధించడం ప్రారంభిస్తాడు. అంటే అల్టిమేట్ ట్రూత్ గురించి, అంటే ఆ పారమార్థిక స్థితి గురించి నీకు బోధిస్తాడు, నీకు ఉపదేశిస్తాడు. ఉపదేశించడమే కాదు, ఉపదేశించి వదిలేయటం కాదు, బోధించి వదిలేయటం కాదు. ఆయన బోధించే బోధ, ఆయన ఉపదేశించే ఉపదేశం నీకు అనుభవంలోకి రావటానికి ఏ సంస్కారాలు అయితే నీకు అడ్డొస్తున్నాయో ఆ సంస్కారాలను తొలగించే బాధ్యత కూడా గురువే పెట్టుకుంటాడు. వాడు గురువు. ఏ వస్తువుని తెలుసుకోవడానికి గురువు బోధిస్తున్నాడు, ఆ వస్తువు మీకు తెలిసే వరకు బోధిస్తూనే ఉంటాడు, ఆ వస్తువు మీకు అనుభవంలోకి వచ్చే వరకు మిమ్మల్ని విడిచిపెట్టడు. మీరు శరీరం విడిచిపెట్టేసి కొత్త శరీరంలోకి వెళ్ళినప్పటికీ మీరు ఏ దేహంలో ఉన్నాడో గురువు చూసుకుంటూ ఉంటాడు. వాడు గురువు వచ్చి మిమ్మల్ని ఎక్కడ వరకు మీరు సాధన చేశారంత పూర్వజన్మలు, మళ్ళీ అక్కడి నుంచి మీ చేయి పట్టుకుని మీ చేత సాధన చేయిస్తూనే ఉంటాడు. అంటే కనిపించకపోవచ్చు, గురువు యొక్క అనుగ్రహం నీకు కనిపించవచ్చు, అంటే కనిపించిన సంఖ్యలు లాంటి గురువు యొక్క అనుగ్రహం కనిపించినటువంటి సంఖ్యల చోటి మన జీవుణ్ణి మన మనస్సును కట్టేసుకుని ఆ మనస్సులో ఉన్నటువంటి ఆ బ్యాట ఫారిన్ మ్యాటర్ని అంతా కూడా పిండేసి, మనస్సులో ఉన్న ఫారిన్ మ్యాటర్ని అంతా పిండి ఆ మనస్సును సూక్ష్మం చేసి ఆ మనస్సు పలకపడేటట్టు చేసి అది హృదయంలో నిలబెట్టి హృదయంలో అది పూర్తిగా కరిగిపోయే వరకు కూడా గురువు బాధ్యత పెట్టుకుంటాడు. అది గురువు అనుగ్రహం అంటే. ఏ విషయాల మీదకైతే ఎక్కువ నీ మనస్సు వెళ్ళి ఎక్కువ వాడుతుందో ఆ విషయాలతో నీకున్న ఆ విషయాల నుంచి నీ మనస్సుని విడదీసి, ఆ మనస్సును విడదీస్తేనే కానీ, అంటే శంకరాచార్యులు వారు కూడా ఈ ప్రపంచం అసత్యం, ఈ ప్రపంచం అసత్యం అని ఎందుకు చెప్పారంటే, ఈ ప్రపంచం మిథ్య అని ఎందుకు చెప్పారంటే, ఈ ప్రపంచం నిర్వచించడానికి వీళ్ళు అనేది ఎందుకని చెప్పారంటే, ఈ ప్రపంచం అబద్ధం అని ఎందుకు చెప్పారంటే, ఈ ప్రపంచం అసత్యం అనుకుంటేనే కానీ ఈ మనస్సు అంతర్ముఖం కాదు. ఈ ప్రపంచం నిజం అనుకుంటాం అనుకో, ఏదో రూపంలో నీ మనస్సు బయటకు వచ్చేస్తుంది. అంచేత ఏ జ్ఞాని చెప్పినా, ఏ యోగి చెప్పినా వాడిని మనస్సును అంతర్ముఖం చేయటానికి, అయితే ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే, రమణ మహర్షి గారు చెప్పారు, నీ మనస్సును ఎవడైతే అంతర్ముఖపరుస్తున్నాడో వాడు గురువు, నీ మనస్సును అంతర్ముఖపరచడైన వాడు గురువు కాదు రాక్షసుడు. ఒక అలవాటుని మనం సంతృప్తి పరిచయకొలిది అలవాటు పెరుగుతుంది. అలవాటుని ఒక అలవాటుని మనం సంతృప్తి పెరుస్తే అలవాటు పెరుగుతుంది, కానీ అలవాటును కనుక కంట్రోల్ చేసుకుంటే అది కరిగిపోతుంది. నీ అలవాట్ల వల్లే, నీ అభ్యాసాల వల్లే, ఇంద్రియ విషయాల వల్ల నీ మనస్సు బాహ్యమకానికి అవుతుంది. అంచేత అలవాట్ల నుంచి, ఆ వాసనలోంచి, ఆ టెండెన్సీలోంచి, ఆ సంస్కారంలోంచి నీ మనస్సును విడుదల చేస్తేనే కానీ నీ మనస్సు సూక్ష్మం కాదు, నీ మనస్సును సూక్ష్మం చేస్తేనే కదా అంతర్ముఖం కాదు. అంటే నీ సూక్ష్మ బుద్ధికి కానీ, అంటే బుద్ధి సూక్ష్మత ఉన్నవాడికి కానీ సత్యాన్వేషణ చేయలేడు. అసలు సత్యాన్ని అన్వేషించడానికి సూక్ష్మ బుద్ధి ఉండాలి. ఆ సూక్ష్మబుద్ధి నీకు పరమేశ్వరుడు గురువే నీకు కలగజేస్తాడు. అంచేత నీకు ఇదంతా బాహ్యమైనటువంటి గురువు నీకు సత్యాన్ని బోధిస్తాడు, నీకు ఆలంబనంగా ఉంటాడు, నిన్ను గాల్లో విడిచిపెట్టాడు, నీకు సపోర్ట్గా ఉంటాడు, నీకు విషయం నీకు అర్థమయ్యేలాగా చెబుతూ ఉంటాడు. ఎంతకాలం చెబుతాడంటే, ఎన్ని జనములో చెబుతాడంటే, నీ బుర్రకి పట్టే వరకు చెబుతానే ఉంటాడు. బోధించి నీ స్వరూపం నీకు అనుభవంలోకి వచ్చే వరకు ఆ గురువు నిన్ను విడిచిపెట్టడు. వాడే నిజమైనటువంటి గురువు. గురువు దేహంలో ఉన్నప్పటికీ ఆ దేహం వాడిని బంధించదు. ఇది తాను దేహం మాత్రమే కాదన్న సంగతి గురువుకి తెలుస్తూ ఉంటుంది. అంటే వాడు గురువు వాడు దేహంలో ఎంచుకున్నాడంటే మనకున్న దేహ బుద్ధిని పోగొట్టడం కోసం, బాహ్యంగా అతను అందించే సహాయం అందజేయటం కోసం బాహ్యంలో రూపం ధరించి వచ్చాడు. కానీ ఆ రూపం తాను కాదన్న సంగతి తనకు తెలుస్తూనే ఉంటుంది. ఆ రూపానికి పెట్టిన పేరు కానీ తాను కాదన్న సంగతి దానికి తెలుస్తూనే ఉంటుంది. నీ మనస్సు ఎంత ఆందోళనగా ఉన్నా, నీ మనస్సు ఎంత అశాంతిగా ఉన్నా, నీ మనస్సు ఎంత గాబరాగా ఉన్నా, నీ మనస్సు ఎంత కుదిరి లేకుండా ఉన్నా, నీ మనస్సు ఎంత చిరాగ్గా ఉన్నప్పటికీ వాటిలోంచి నీ మనస్సుని విడదీసి దాన్ని కొంచెం శాంతి కలగజేస్తాడు గురువు. అంటే నీకు ఎప్పుడైనా శాంతి కలుగుతుందంటే నీ తెలివితేటలు అనుకోకుండా అది గురువు అనుగ్రహంలో కలుగుతుంది. మీకు ఏదైనా శాంతి కలుగుతుందంటే మీరు ఎప్పుడైనా ఫైట్గా ఉండగలుగుతున్నారంటే, పీస్గా ఉండగలుగుతున్నారంటే, కామ్గా ఉండగలుగుతున్నారంటే అది గురువు అనుగ్రహంలో మీకు వస్తుంది. కేవలం మీ తెలివితేటలు సరిపోవు, ఈ మనస్సును అణిచిపెట్టి ఉంచడానికి మీ తెలివితేటలు సరిపోవు. అయితే మీ మనస్సుకి శాంతి కలుగుతుందంటే, మీకు ఎప్పుడైనా చల్లదనం వస్తుందంటే అది గురువు అనుగ్రహం వల్లే వస్తుంది. మైండ్ని తయారు చేసేస్తాడు, మైండ్ని తయారు ప్రిపేర్ చేస్తాడు, ప్యూరిఫై చేస్తాడు, ఫిట్ చేస్తాడు బయటన్న గురువు. ఇదంతా అయిపోయిన తర్వాత ఆ మైండ్ని కండిషన్లో పెట్టేశాక, అది సటిల్ మైండ్ వచ్చాక, సటిల్ ఇంటలెక్ట్ వచ్చాక, ఆ లోపల ఉన్న గురువు ఒకరు లాగేసేసి తన స్వరూపాన్ని ఇచ్చేస్తాడు వాడే గురువు. లోపలను గురువు బయటను గురువు వేరు కాదు, ఉన్నది ఒకటే వస్తువు, ఉన్నది ఒకటే వస్తువు. ఆ వస్తువే నీకు బయట గురు రూపం ధరించి వచ్చింది. అదే రమణ మహర్షి గారు చెప్పారు, ఈ శరీరం ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని శరీరం ప్రేమించడం లేదు, ఏదైతే మిమ్మల్ని ప్రేమిస్తుందో అది శరీరం మరణించిన తర్వాత కూడా అది మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటుంది. మీకు ఉన్నటువంటి శాంతి మీకు సహజమయ్యే వరకు, ఆ పెర్మనెంట్ హ్యాపీనెస్ మీకు కలిగే వరకు మిమ్మల్ని లోపలను గురువు కానీ బయట ఉన్న గురువు కానీ విడిచిపెట్టరయ్యా. వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తూనే ఉంటారు, అది గురువు అనుగ్రహం. అంటే ఇక్కడ భగవాన్ చెప్పింది అంటే, మనకు వాసనతో సాంగత్యం, అజ్ఞానంతో సాంగత్యం, అహంభావంతో సాంగత్యం, ఈ సాంగత్యాన్ని విరగొట్టడానికి ఊడగొట్టడానికి బయట ఉన్న గురువు ప్రయత్నం చేస్తారు. భగవాన్ చెప్పింది ఏంటంటే, నీకు బాహ్యమైనటువంటి విషయాల మీద నీకు నీ దేహ ప్రారంభాన్ని బట్టి నీకు అధికారం ఉండొచ్చు, డబ్బు ఒకవేళ డబ్బు ఉండొచ్చు, నీకు డబ్బు ఉండొచ్చు, కానీ డబ్బు నువ్వే అనుకుంటున్నావు, అంచేత నువ్వు అపవిత్రుడు అవుతున్నావు. ఇది బాగా అర్థం చేసుకోండి. అలాగే నీకు చదువు ఉండొచ్చు బాగా, కొంతమందికి పెద్ద పెద్ద చదువులు ఉంటాయి, ఆ చదువు వాడు కాదు, వాడు చదువు వాడు కాదు, వాడు కానివి చదువు మీద వాడు ఐడెంటిఫై అంటే తాదాక్ష్యం పొందుతున్నాడు, వాడు కాదని కాకపోయినా వాడు తాదాక్ష్యం, అంచేత వాడు అపవిత్రుడు పొందుతున్నాడు. విషయాన్ని అర్థం చేసుకోండి. రోజు కాళ్ళు చేతులు బాడు చేసి ఎన్నాళ్ళు కడుక్కుంటారు, కాళ్ళు చేసి కాళ్ళు బాడు చేసుకోవడం, మళ్ళీ కడుక్కోవడం, కాళ్ళు బాగు చేసుకోవడం, కడుక్కోవడం, ఇదే పని అనే విషయాన్ని అర్థం చేసుకోండి. మీ వాటితో తాదాత్యం పొందటం వల్ల మీరు అసలు అపవిత్రులు అవుతున్నారు. మళ్ళీ అపవిత్రంలో ఉంచి బయట పట్టడం కోసం ఈ పూజలు జపాలు ధ్యానాలు మొదలు పెడుతున్నారు. అలాగే మీకు ధనం ఉండొచ్చు, ఆ ధనంతో ధనం మీరు కాదు, ధనం ఉండొచ్చు కానీ ధనం మీరు కాదన్న సంగతి మీరు మర్చిపోతున్నారు, ధనమే నేను అనుకుంటున్నారు. అలాగే మీకు చదువు ఉందనుకోండి, ఆ చదువు మీరు కాదు కానీ చదువే మీరు అనుకుంటున్నారు. కృష్ణుడు గీతలో ఏమని చెప్పాడు, నువ్వు ఆత్మవే అర్జున, నువ్వు ఆత్మవే అని చెప్పాడు. కానీ చదువు నువ్వు, డబ్బు నువ్వు, అధికారం నువ్వు, శరీరం నువ్వు, ఇక ఏమని చెప్పాడే, ఏ నిజమైతే అదే చెప్పు ఉండేవాడు కదా. ఇది మీరు బాగా అర్థం చేసుకోండి. చదువే మీరు అనుకోండి, మీరు చదివే మీరు ఆత్మ కాదు అని భగవంతుడు కృష్ణుడు చెప్పి భగవంతుడికి అబద్ధం చెప్పవలసిన పనేముంది? ఇప్పుడు మామూలుగా స్వార్థం ఉన్నవాడికి అసత్యం చెప్పవలసిన పని ఉంటుంది, దేవుడికి అసత్యం చెప్పవలసిన పని ఏంటి? అసలు నిజంగా మీరు డబ్బే అనుకోండి, నువ్వు డబ్బే అని చెప్తాడు కృష్ణుడు. లేదా మీరు చదువు అనుకోండి, నువ్వు చదివే అని చెప్తాడు. లేదా నువ్వు అధికారం అనుకుని, నువ్వు అధికారం అని చెప్తాడు. మీరు అర్థమవుతుంది? అలా అని చెప్పండి, నువ్వు బ్రహ్మమే, నువ్వు ఆత్మవయ్యా, నీ హృదయంలో నేను ఉన్నాను, ఎలా ఉన్నాను, ఆత్మగా ఉన్నాను, అది నీవు అని చెప్పాడు. ఇవన్నీ కూడా ఈ డబ్బు, ఈ చదువు, ఈ గౌరవాలు, అధికారాలు, దేహం ఎంత నిజం అయ్యే అంత నిజం, వాటితో నువ్వు తాదాత్యం పొందటం వల్ల నువ్వు అపవిత్రుడు అవుతున్నావు. అది ఇక్కడ కృష్ణ ఇక్కడ భగవాన్ చెప్పి ఆ ఐడెంటిఫికేషన్ వస్తాం. ఇంప్యూరిటీ అంత ఇటువంటి విషయాలు బోధించడానికే గురువు శరీర రూపం ధరించి వస్తాడు. చదువుతోటి కానీ, గౌరవంతో కానీ, అధికారంతో కానీ నువ్వు తాదాత్మ్యం పొందటం కోసం కారణం ఏంటి? నీ దేహబుద్ధి కారణం. ఏది కారణం? అది నీ దేహబుద్ధి కారణం. దేహబుద్ధి కనుక నశిస్తే వీటితో నువ్వు తాదాత్మ్యం పొందవు. అదే దేహబుద్ధి నశించాలి, దేహబుద్ధి నశించాలి. దేహబుద్ధి నశించిన వెంటనే నువ్వు నశిస్తావని అనుకోకు. దేహబుద్ధి నశించిన వెంటనే ఆత్మబుద్ధి కలుగుతుంది నీకు. దేహబుద్ధి నశించిన వెంటనే నువ్వు నశిస్తావని నువ్వు అనుకోకు. దేహబుద్ధి నశించిన వెంటనే నీకు ఏం కలుగుతుంది? ఆత్మబుద్ధి కలుగుతుంది. ఆత్మ అంతటా ఉంది. ఆత్మ నీకు ఆత్మబుద్ధి కలిగిన వెంటనే నేను అంతటా ఉన్నా అన్న సంగతి నీకు తెలుస్తుంది. ఆత్మకు చావు లేదు. నీకు ఆత్మబుద్ధి కలిగిన వెంటనే నాకు చావు లేదన్న సంగతి నీకు తెలుస్తుంది. ఆత్మలోనే ది శాంతి, ఆత్మలోనే ది హ్యాపీనెస్, అది నువ్వు స్వరూపంగా వ్యక్తం అవుతుంది నీకు. అనుకుంటున్న ఏ సుఖం అయితే నువ్వు ఉందనుకుంటున్నావు ఆ సుఖం నీకు స్వరూపంగా వ్యక్తమవుతుంది. అది కడతార స్థితి, చివర స్థితి. అది భగవాన్ చెప్పేది అంటే ఆలోచన నేర్చుకోమంటున్నారు. ఆలోచన అమృతంతోటి సమానం అంటున్నారు. మనల్ని ఉద్వేగపరిచేవాళ్ళు ఉన్నారు, మనల్ని ఉద్వేగపరిచేవాళ్ళు ఉన్నారు, కానీ మన చేత ఆలోచింపజేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవళ్ళైతే మన చేత ఆలోచింపజేస్తున్నారో వాళ్ళే మన ఇక్కడ ఇతం పోరేవాళ్ళు, మన చైతన్య స్థాయిని పెంచేవాళ్ళు కూడా వాళ్ళు. సమాజంలో మనల్ని ఉద్రేకపరిచేవాళ్ళు చాలా మంది ఉన్నారు, మీ అనుభవం నీకే తెలుస్తుంది. కానీ మన చేత ఆలోచింపజేసేవాళ్ళు మనకి బహు తక్కువ మంది ఉంటారు, వాళ్ళే మనకి ఇతరులు. ఆనవాళ్ళు అనేక మంది అనేక రకాల సాధనలు చేస్తున్నారు, ఆధ్యాత్మిక సాధనలు చేస్తున్నారు. దీని యొక్క చివర స్థితి ఏముంటుంది? దీని యొక్క చివర స్థితి ఏంటంటే నీ స్వరూపం నువ్వు తెలుసుకోవటమే. అంటే నీ స్వరూపంలో ఏముంది? సుఖం ఉంది. నీ స్వరూపంలో సుఖం ఉంది. ఎప్పుడైతే నీకు స్వరూపం తెలిసిందో సుఖం కూడా నీకు స్వరూపంగా వ్యక్తమవుతుంది. అది ఈ ఆధ్యాత్మిక సాధన యొక్క చివరి భాగం. అంటే మరి ఈ ఆత్మానుభవం పొందటం కోసమే, ఈ బ్రహ్మానుభవం పొందటం కోసమే కొంతమంది పెళ్లిళ్ళు చేసుకోవటలేదు. పెళ్లిళ్ళు చేసుకోకుండా ఇల్లు ఇల్లు ఇడిచిపెట్టి వెళ్ళిపోయి తపస్సులు చేసి మరి ఎంతో మంది అనేక మంది దీని గురించి ఏమేదో త్యాగాలు చేస్తున్నారు, వివాహాలు చేసి ఈ వస్తువు పొందటం కోసం కొంతమంది బాహ్యమైనటువంటి ఈ సుఖాలు, ఇంద్రియ సుఖాలు కూడా విడిచిపెట్టి అనేక త్యాగాలు చేసి వస్తువుని పొందటం కోసం వాళ్ళకున్న కంఫర్ట్స్ను కూడా విడిచిపెట్టి ఈ తపస్సులు చేసి చేస్తున్నారు. సన్యాసుల కంటే గృహస్థులే ఎక్కువ కదా. ఈ గృహస్థులు వివాహం చేసుకున్న వాళ్ళు, వివాహం ఎవరైతే చేసుకున్నారో వాళ్ళు కూడా ఈ రిలేషన్ ఆత్మానుభవం బ్రహ్మానుభవం పొందొచ్చు అని భగవాన్ ప్రశ్నిస్తున్నారు. అది భగవాన్ అంటున్నారు సత్యమే. అంటే తప్పనిసరిగా గృహస్థులు కూడా, అంటే వివాహం చేసుకున్న వాళ్ళు కూడా ఈ బ్రహ్మానుభవం పొందొచ్చు. అందులో ఏం సందేహం లేదు, అందులో నేను అనుమానం చక్కర్లేదు, అందులో నేను ఏం సందేహపడటానికి నీకేమి కూడా అవకాశం లేదు. అంటే గృహస్థులు కూడా ఈ బ్రహ్మానుభవం పొందటానికి అర్హులే. వాళ్ళకు కూడా అర్హత ఉంది, వాళ్ళకు కూడా యోగ్యత ఉంది. అంటే సన్యాసి అనేది ఒక తలం. సన్యాసి ఏమనుకుంటాడంటే నేను సన్యాసిని, నేను సన్యాసిని అనుకుంటాడు. వారికి బ్రహ్మానుభవం ఉండదు. గృహస్థులు ఏమనుకుంటాడంటే నేను గృహస్థులు, నేను గృహస్థులు అనుకుంటాడు. అది తలంపే, ఇది తలంపే. వాడికి బ్రహ్మానుభవం ఉండదు, వీడికి బ్రహ్మానుభవం ఉండదు. నేను తెల్లబట్టలు కట్టుకున్నానని వీడు అనుకుంటాడు, ఎర్రబట్టలు కట్టుకున్నానని వాడు అనుకుంటాడు. కానీ వాడికి బట్టలకే పరిమితం, వీడికి బట్టలకే పరిమితం. నీకు అర్థమవుతుంది? అంటే ఏంటి, వాడు నేను సన్యాసిని అనుకోవడం ఒక తలంపు, ఈ నేను గృహస్థుని అనుకోవటం ఒక తలంపు. వాడికి నిజం తెలియదు, వీడికి నిజం తెలియదు. అందుచేత నీకు భగవాన్ ఏం చెబుతున్నారంటే గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు కూడా బ్రహ్మానుభవం పొందవచ్చు. ఏం అనుమానం లేదు, ఏం సందేహించవలసినటువంటి అవసరం లేదు. నేను వివాహం చేసుకోవచ్చు, నేను వివాహం చేసుకోకపోవచ్చు. నువ్వు చేసుకున్నావా చేసుకోలేదన్నది ముఖ్యం కాదు. నువ్వు ఎంతవరకు నువ్వు పవిత్రుడు, ఎంతవరకు నీకు యోగ్యత ఉంది, ఎంతవరకు నువ్వు డెవలప్ అయ్యావు, ఎంతవరకు నువ్వు ఫిట్ అయ్యావు అనేది ముఖ్యం. కానీ భగవంతుడు నువ్వు తెల్లబట్టలు కట్టుకున్నావా, ఎర్రబట్టలు కట్టుకున్నావా, నువ్వు సన్యాసం తీసుకున్నావా, లేకపోతే నువ్వు గృహస్థాశ్రమంలో ఉన్నావా, అది చూడవయ్యా. బ్రహ్మం ఎక్కడో లేదు, ఎప్పుడో లేదు, ఎక్కడో లేదు. బ్రహ్మం ఇప్పుడే ఉంది, ఇక్కడే ఉంది, అంతటా ఉంది. అది లేని స్థలం అంటూ లేదు బ్రహ్మము, అది లేని స్థలం అంటూ లేదు. బ్రహ్మమే అంతటా ఉంది, ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, అంతటా ఉంది. అది లేని స్థలం అంటూ లేదు. దానికి కన్నింగ్ లేదు, గోయింగ్ లేదు. అది అంతటా ఉండడానికి కన్నింగ్ లేదు, గోయింగ్ లేదు. అది అంతటా ఉంది. అంతటా ఉన్న వస్తువుని తెలుసుకోవడానికి, పెళ్లి చేసుకోవడానికి, పెళ్లి చేసుకోకపోవడానికి సంబంధం ఏమిటయ్యా? ఆ వస్తువు నువ్వు పెళ్లి చేసుకున్నావో లేదో చూడదు, అంత నువ్వు ఫిట్ అయ్యావో లేదో చూస్తుంది, నీకు యోగ్యత ఉందా లేదో చూస్తుంది. అది ఆ ట్రూత్ని రివీల్ అవడానికి తగినటువంటి స్ట్రెంత్ నీకు ఉందా లేదో చూస్తుంది. నీకు వెంటనే రివీల్ అయిపోతుంది, నీకు తగినట్టు నువ్వు ఫిట్ అయి ఉంటే వెంటనే అది రివీల్ అయ్యి. అది ఎప్పుడు ఉంది, ఎక్కడ ఉంది, ఈ రెండు నాడు, ఇప్పుడే, ఎక్కడే, ఈ క్షణంలో ఆ వస్తువు నీకు వ్యక్తమవుతుంది. అయ్యా నువ్వు ఫిట్ అయితే అయితే ఆ వస్తువు ఏం చేస్తుందంటే, నువ్వు పెళ్లి చేసుకున్నావా, నువ్వు పెళ్లి చేసుకోలేదా, నువ్వు ఎర్రబట్టలు కట్టుకున్నావా, నువ్వు తెల్లబట్టలు కట్టుకున్నావా, లేకపోతే మీరు రాజులా, లేకపోతే మీరు బ్రాహ్మల, లేకపోతే మీరు వైశ్యులా, మీరు హిందువులా, మీరు మహమ్మదీలా, మీరు అది మీరు ఇండియన్సా, లేకపోతే మీరు అమెరికన్సా, మీరు ఏ జాతి వారు, మీరు నల్లగా ఉన్నారా, మీరు కలర్ ఏంటి, మీరు రెడ్గా ఉన్నారా, బ్లాక్గా ఉన్నారా, మీ కలర్ తోటి కానీ, మీ నేషన్ తోటి కానీ, మీ ఎడ్యుకేషన్ తోటి కానీ, మీ వెల్త్ తోటి కానీ, మీ హెల్త్ తోటి కానీ ఏ సంబంధం లేదు అయ్యా. అది హీరణ్ నువ్వు పెళ్లి చేసుకున్నావు లేదా వస్తువు చూడదు, అది నువ్వు ఎంతవరకు అర్హత యోగ్యత ఎంతవరకు ఉందో నీకు చూస్తుంది. దానికి అది నీకు రివీల్ అవటానికి తగినటువంటి యోగ్యత నీకు ఉంటే అది వెంటనే రివీల్ అయిపోతుంది. అంతేకాని పెళ్లి చేసుకున్నాడా లేదా, వీడు ఎర్ర బట్టలు కట్టుకున్నాడా తెల్ల బట్టలు కట్టుకున్నాడా, నీ బట్టలేమో చూడదు అంటున్నాడు. నీ వయసు చూడదు, నీకు 20 సంవత్సరాలు ఉన్నాయా 70 సంవత్సరాలు. రమణ మహర్షి గారు ఈ డిటెన్ సెలబ్రేట్ అయింది ఎట్ ఏజ్ ఆఫ్ 16. 16వ సంవత్సరం ఆయనకి బ్రహ్మానుభవం కలిగింది. ఎవరికి? రమణ మహర్షి గారు. కానీ వయసుతో నిమిత్తం లేదు అది. అంటే నువ్వు అక్కడ నీకు అర్హత ఉందా లేదో చూస్తున్నావు, కానీ నీ సెక్స్ చూడదు, నీ వయసు చూడదు, నీ నేషన్ చూడదు, నీ క్యాస్ట్ చూడదు. ఎంతవరకు నువ్వు డిజర్వ్ అయ్యేవో చూస్తున్నావు అంతే. మానసికంగా నువ్వు పక్వానికి వచ్చావు లేదు, నీకు మెచ్యూరిటీ ఉందా లేదో నీకు చూస్తున్నా అంతే. అంటే వెంటనే రివీల్ అయిపోతుంది. అవి ఎక్కడి నుంచో రావక్కర్లేదు రివీల్ అవ్వటానికి. ఇప్పుడేముంది, ఇక్కడేముంది, ఎప్పుడో పొందుదాం అనుకుంటున్నామో, ఇప్పుడు లేదు అనుకుంటున్నాను, ఎక్కడో వస్తుంది అనుకుంటున్నామో, ఎక్కడ ఉంది అసలు బ్రహ్మానుభవమే ఇప్పుడు లేదు ఇక్కడ లేదనే తలంపిని రియలైజేషన్కి అడ్డుగా వస్తుంది. ఎంత అద్భుతమైన టీచింగ్లో చూడండి. ఆ బ్రహ్మం అనేది ఎప్పుడు లేదు ఇక్కడ లేదు, ఎప్పుడో వస్తుంది ఎక్కడో వస్తుంది అని నీ తలంపు కూడా నీ బ్రహ్మానుభవం పొందడానికి అడ్డైపోయి కూర్చుంటాను. బ్రహ్మం ఇక్కడ లేదు, ఎప్పుడో దేహం చనిపోయిన తర్వాత తెలుసుకునే వస్తువు అని నువ్వు అనుకుంటున్నావు అనుకో, నీ తలంపు అది బ్రహ్మానుభవం రాకుండా నీ తలంపు అడ్డొచ్చేస్తాం. నువ్వు మరణించే వరకు ఆగక్కర్లేదు, నీ దేహం మరణించే వరకు ఆగక్కర్లేదు. బ్రహ్మ బ్రాహ్మణ స్థితిని పొందడం కోసం నీ దేహం మరణించే వరకు ఆగక్కర్లేదు. అది ఇప్పుడే పొందొచ్చు, ఎక్కడే పొందొచ్చు. ఏం చేద్దాం, ఆ వస్తువు ఇప్పుడే ఉంది ఇక్కడే ఉంది, అది నీకు రివీల్ అవటానికి సిద్ధంగానే ఉంది. అది నువ్వు రివీల్ అవటానికి సిద్ధంగానే ఉంది. నువ్వు ఎప్పుడు ఆ వస్తువుని ఎప్పుడు తెలుసుకుంటావా, ఎప్పుడు సుఖపడతావా, ఎప్పుడు శాంతి సామ్రాజ్యంలోకి మనం ఆ శాంతి సామ్రాజ్యానికి ఎప్పుడైతే మనం అధిపతి అవుతామని నువ్వు ఏ విధంగా అయితే తంటాలు పడుతున్నావో, వీళ్ళకి ఎప్పుడు మనం ఎరుగు పడదామని ఆ వస్తువు కూడా నీకు ఎరుగు పడటానికి సిద్ధంగానే ఉంది. ఆ వస్తువు కోసం ఏ విధంగా అయితే నువ్వు ఎదురు చూస్తున్నావు అది కూడా అంత ఇంటెన్సిటీ తోటి నీకు తెలియపట్టడానికి, నీకు ఎరుకు పట్టడానికి అది కూడా నీకు అది నీకు సిద్ధంగానే ఉంది. ఇక్కడ లేదనుకో, ఇప్పుడు లేదనుకో, అది ఎక్కడ ఉందనుకో, ఇక్కడ లేదనుకో, అది వైకుంఠంలోనే కానీ ఇక్కడ లేదనుకో, ఒక చోట ఉండి మరొక చోట లేని వస్తువు అనుకో, ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేని వస్తువు అనుకో, నువ్వు సాధన చేసి అటువంటి వస్తువుని తెలుసుకోవలసిన అవసరం నీకు లేదు. అంతటా ఉన్న వస్తువుని తెలుసుకుంటే, అన్ని కాలాల్లో ఉన్న వస్తువుని తెలుసుకుంటే నువ్వు సుఖపడతావు. కానీ ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేని వస్తువుని, ఒక కాలంలో ఉండి మరొక కాలంలో లేని వస్తువుని నువ్వు తెలుసుకున్నా నువ్వు సుఖపడవు. అటువంటి వస్తువుని తెలుసుకోవాల్సిన అవసరం కూడా నీకు లేదు. ఇంత సాధన అటువంటి చిన్న చిన్న విషయాలకి, చిల్లర విషయాలకి సాధన చేసి అటువంటి విషయాలు నువ్వు తెలుసుకోవాల్సినటువంటి పని లేదు. ఏదైతే పెర్మనెంట్గా ఉంటుందో దాన్ని తెలుసుకుంటే నీకు ప్రయోజనం ఉంది. కానీ ఒకప్పుడు ఉండి మరొకప్పుడు పోయే వస్తువు నువ్వు తెలుసుకున్న దానివల్ల నీకు ప్రయోజనం లేదు. అవన్నీ కూడా నీ తలంపులు ఎంత నిజమో అవి కూడా అంతే నిజం. నార్మల్గా ఉండండి, న్యాచురల్గా ఉండండి, ఆర్టిఫిషియల్గా ఉండొద్దు. మీరందరూ ఆర్టిఫిషియల్గా ఉండొద్దు, కృత్రిమంగా ఉండొద్దు, నటించొద్దు, జీవితంలో నటించొద్దు, ఆర్టిఫిషియల్గా ఉండొద్దు. మరి కృత్రిమంగా ఉండకండి, న్యాచురల్గా ఉండండి, నార్మల్గా ఉండండి. ఆ పెర్మనెంట్ వస్తువు కూడా న్యాచురల్గా ఉంది, నార్మల్గా ఉంది. సజీవమైన సత్యం సహజంగా ఉంది, అసహజంగా లేదు. అయితే నువ్వు అసహజంగా ఉంటే సహజమైన వస్తువు నీకు తెలియదు, దానికి కృత్రిమం లేదు. ఏదో వస్తువు కృత్రిమం లేదు అంటే నువ్వు కృత్రిమంగా ఉంటే ఆ వస్తువు నీకు తెలియదు. ఆ వస్తువుకి కపటం లేదు అంటే నువ్వు కపటంగా ఉంటే ఆ వస్తువు నీకు కపటికి మధ్యకి సత్యం తెలియబడదు. ఆసక్తి లేకుండా పనిచేస్తే నువ్వు ఏ పని నీ బంధించదు. ఆసక్తితో పని చేస్తే మటుకు పని బంధిస్తుంది. నువ్వు పని చేయొచ్చు, ఆసక్తి లేకుండా చేస్తే మటుకు నేను పని బంధించదు. ఆసక్తితో చేస్తే పని బంధిస్తుంది. ఇక్కడ నమస్కారాల గురించి చెప్తున్నారు ఇక్కడ భగవాన్. మీరు పాద నమస్కారాలు ఏ చేయక్కర్లేదు, నమస్కారాలు మీరు నమస్కారాలు ఈ పాద నమస్కారాలు ఏ చేయక్కర్లేదు. ఇక భగవాన్ ఏం చెబుతున్నారంటే, మీ పని మీరు జాగ్రత్తగా చేసుకోవటమే దేవుడికి పెట్టే నిజమైన నమస్కారం. గాడ్ కెనాట్ బి డిసీవ్డ్ ఫర్ ఫిజికల్ ఎక్సర్సైజ్. ఈ దండాల వల్ల మోసపోయడం అమాయకుడు కాదు దేవుడు. మీ పని ఏదో మీ పని ఏదో మీరు జాగ్రత్తగా చేసుకోవటమే దేవునికి పెట్టే నిజమైన నమస్కారం. మీ పని మీరు శ్రద్ధగా చేస్తే, మీ పని మీరు ప్రీతిగా చేస్తే, నీ ఇంట్లో బాగా ఎవరైనా వయసు వచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి, బాగా బాగా ముసలివాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు అశక్తులు అనుకోండి, వాళ్ళకి సేవ చేస్తూ ఉంటే వాడు నీ పట్ల ఎలా ఉన్నప్పటికీ దేవుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. మీ ఇంట్లో మంచం మీద కదలలేని వాళ్ళు ఉన్నారనుకోండి, సేవ చేస్తున్నారనుకోండి మీరు వాళ్ళకి, వాళ్ళు మీ పట్ల సదాప్రయంతో లేకపోయినా వాళ్ళు మీరు సహృదయంతో మీరు సేవ చేస్తున్నారు కాబట్టి దేవుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. అంటే భగవాన్ చెప్పింది వర్క్ డన్ ఇన్ ట్రూ స్పిరిట్ ఈజ్ మెడిటేషన్ అని. అది కూడా ధ్యానంతో సమానమే. మీరు ఆసక్తి లేకుండా ప్రేమపూరితంగా కనుక పనిచేస్తుంటే అది కూడా ధ్యానం చేసింది. ధ్యానం చేయటం వల్ల ఏ ఫలితం వస్తుందో ఈ ఫలితం, ఈ పని వల్ల కూడా ఆసక్తి లేకుండా చేసే పని వల్ల కూడా మీకు అదే ఫలితం మీకు ఈశ్వరుడు మీకు ప్రసాదిస్తాడు. అంటే నిజమైన నమస్కారం ఏమిటంటే ఎవరు ఏ పని అయితే చేసుకుంటున్నారో ఆ పనిని శ్రద్ధగా ప్రీతిగా ప్రేమగా కనుక చేస్తుండే దేవుడికి పెట్టే నిజమైన నమస్కారం. అంటే పని దొంగలుగా ఉండకూడదు, పని దొంగలుగా ఉండకూడదు. పని ద్వారా మీరు దేవుణ్ణి పూజించండి. నీ పూజలన్నీ కూడా ఊరికే చేతులకి మామూలుగా పెదాలకే సరిపెట్టేస్తున్నారు. ఈ పెదాలకే నోటికే సరిపెట్టేస్తున్నారు మీ పూజలు అనేది, స్తోత్రాలకు సరిపెట్టేస్తున్నారు. ఆ పని చేయటం ద్వారా కూడా దేవుని అనుగ్రహానికి మీరు పాత్రలు అవుతారు.
ఈ పెట్టి వెళ్ళి సాధన చేసుకుందాం అనుకుంటున్నాను, చేసుకోమంటారు అని అడిగాడు. అంటే భగవాన్ ఏమన్నారంటే మేము ఇల్లు ఇడిచిపెట్టక్కర్లేదు, శుభ్రంగా ఫైన్ ఇచ్చి ఫ్యాన్ తిరుగుతాను, టైంకి కాగి తాగి టైంకి భోంచేసి నువ్వు సాధన చేసుకోవచ్చు, ఎంపికలు సాధన చేసుకోవచ్చు, టైంకి కాఫీ తాగి నువ్వు సాధన చేయలేవు, పోతే కాఫీ దూరం చోటకి వెళ్ళి సాధన ఏం చేయగలవు, టైంకి నీకు భోజనం దొరుకుతున్నప్పుడు భోంచేసి నువ్వు సాధన చేసుకోలేనప్పుడు భోజనం దూరం చోటకి నువ్వు సాధన ఏం చేయగలవు. అంటే నువ్వు ఇంటికాడ ఉండి నీ పని నువ్వు జాగ్రత్తగా చేసుకుంటూ సాధన చేయొచ్చు. అంటే నువ్వు ఇంటికి బుట్టి పారిపోక్కర్లేదని భగవాన్ చెప్పారు వాడికి. వాడేమన్నాడు, మీరు మట్టికి ఇంటి నుంచి పారిపోయి రావచ్చు, నేను మట్టికి ఎలా కాడే పడి ఉండాలా అన్నాడు. అంటే భగవాన్ ఏమన్నారంటే నువ్వు నన్ను సలహా అడుగుతున్నావు కాబట్టి నేను సలహా చెబుతున్నాను నీకు. నేను ఇల్లుకి పెట్టి అరుణాచలం వచ్చేసే ముందు ఎలా వచ్చానో చెప్పమంటావా? ఒక మహాప్రవాహంలో గడ్డి పడంతా తేలిగ్గా కొట్టుకుపోతుంది, అంత తేలిగ్గా వచ్చి ఇక్కడ పడ్డాను. ఇరుగు పురుగు వాళ్ళని అడుగుదామా, స్నేహితులు సలహా అడుగుదామా, లేదా గురువులు సలహా అడుగుదామా, లేదా బంధువులు సలహా అడుగుదామా? నెల తరబడి సంవత్సరాల తరబడి ఆలోచించని అరుణాచలం రాలేదు. అరుణాచలేశ్వరుడు పిలిచి అడుగు వచ్చాను, అది నా దేహ ప్రారంభం, అది నా దేహ ప్రారంభం. నువ్వు అడుగుతున్నావు కాబట్టి నీకు సలహా చెబుతున్నాను, కానీ నీకు మళ్ళీ అందరినీ అడిగి నేను అరుణాచలం రాలేదు అయ్యా. అరుణాచలేశ్వరుడు పిలిస్తే వెళ్ళాడు ఆయన, ఆయనంత డ్రాయనగా ఎవరి సలహాలు అడిగి మెంటల్ గా ప్రిపేర్ అయ్యి ఆటోమేటిక్ డివైన్ యాక్షన్, అది ఆటోమేటిక్ డివైన్ యాక్షన్. అంటే మనం ఏదన్నా ప్రయాణానికి వెళ్ళాలంటే వారం రోజులు ముందు సర్దుకుంటాం, వెళ్ళేది నరసాపురం, వెళ్ళేది నరసాపురమే, కానీ సర్దుకోవటం మటుకు వారం రోజులు ముందు సర్దుకోవటం. మీరు అడుగుతారు సర్దుకుని వెళ్ళలేదు. శంకరాచార్యులు వాళ్ళు సన్యాసం పుచ్చుకున్నారు, అది వైరాగ్యం నువ్వు అంటే సరిగ్గా. నువ్వు సన్యాసం పుచ్చుకోవడానికి ఆచార్యులు వారి తల్లి అనుమతి ఇచ్చింది, అనుమతి ఇచ్చిన తర్వాత ఆయన ఇంటికి రాకుండా ప్రత్యాగం చేసి వెళ్ళిపోయాడు. అది వైరాగ్యం అంటే, ఆ ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కుని బట్టలు పుచ్చుకుని ముఖం కొడుక్కుని పౌడర్ రాసుకుని స్నో రాసుకుని బిడ్డింగ్ పుచ్చుకుని మీరు అర్థం అవుతుంది. ఆలోచించి ఇంటికి వచ్చారో కానీ ఇంటికి రాకుండా కూడా మనిషి రేపు రోజు ఎలా ఉంటుందో తెలియకుండా వెళ్ళిపోయి అది వైరాగ్యం అంట. నీ ఇంటి నేర్చుకుంటే వెళ్ళిపోతానన్నాడు. నీ భగవాన్ అడగటానికి వెళ్ళిపోవచ్చుండవు నేను వాడు భగవాన్ నవ్వండి వెళ్ళిపోమని చెప్పినా వీడు వెళ్ళండి. యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే సూది దగ్గరలోంచి ఒంటిని బయటికి లాగొచ్చును కానీ ధనవంతున్న స్వర్గలోకంలో పంపడం అన్నాడు. ఏ ఇంటికి ఉన్నాడో చెప్పమంటారా? ఉడికే కాలక్షేపానికి అనలేదు నా మాట. ఇలాంటి రమా మహర్షి గారిని అడిగినట్టు ఒకటి సిద్ధమైనటువంటి వాడి దగ్గరికి. ఎవరి దగ్గరికి అండి? వాడి దగ్గరికి. యేసుక్రీస్తుడు నేను చెప్పాను నీకు కూడా వస్తానని మిమ్మల్ని వెంబడిస్తాను అన్నాడు. ఏమన్నాడండి? నాకేముందండి, నీ కూడా వచ్చేస్తాను, నీ వెంబడిస్తాను, నీ బోధలని వింటాను, నీ బోధలు మళ్ళీ ఇతరులకు కూడా చెప్తాను, నీ కూడా వస్తాను, నీ అకౌంట్ అక్కడ ఉంటాను అని చెప్పాడు. ఎవరండి? యేసుక్రీస్తుగా వచ్చిన భక్తుడు చెప్పాడు. ఎందుకు అక్కర్లేదు, నువ్వు ఇంటికాడ ఉండి చేసుకో, నువ్వు ఇంటికాడ తగు మాత్రంగా చేసుకో, నీ పనేది నువ్వు చేసుకుంటూ నువ్వు ఆధ్యాత్మిక సాధన స్పిరిచువల్ ప్రాక్టీస్ నువ్వు చేసుకో, ఇంటికాడ ఉండి చేసుకోవచ్చు, నా కూడా రావక్కర్లేదు నువ్వు అని చెప్పాడు. ఎవరు? యేసు అని చెప్తే వాడేమని అంటే అలా కదా నేను నిర్ణయించుకున్నానని నీ కూడా వచ్చేయటానికి అన్నాడు. ఏమండి అప్పుడు యేసు క్రీస్తు ఏమన్నాడు? నీకు బ్యాంకులో ఎంత డబ్బు ఉందో, నీకు ఇంటికాడ పొలం ఉంటుందో, నీ ఇల్లు, నీ పొలము, నీ బ్యాంక్ డబ్బు, నీ ఊళ్ళో ఉన్న పేద ప్రజలకి పనిచేసేటప్పుడు నా దగ్గర రా అన్నాడు. మళ్ళీ వాళ్ళు కనిపించకుండా చూడకపోతే లోకం ఎడిపోయాడు. అప్పుడు అన్నాడు అనమాట యేసు క్రీస్తు మాట, అసందర్భం అనలేదు నేను. బాగా ధనవంతురండి, ఆ బ్యాంకులో డబ్బు ఉంది, పేద ప్రజలకు ఎందుకు ఇబ్బంది పడతాడు అన్నాడు. మీరు అర్థమవుతారండి? అప్పుడు ఏసా మేడం, ఊది బద్దంలోంచి ఒంటిని బయటికి రావచ్చు కానీ ధనవంతున్న స్వర్గలోకంలో ఒక పంపలు. ఏం చెప్పి వాడు వాడి మైండ్ ఎంత ధనవంతుడి ఐడెంటిఫై ఉంటుంది అంటే జ్ఞాపకం ఉంచుకోండి. ప్రపంచం అభివృద్ధి అయిపోయింది, ప్రపంచం అభివృద్ధి అయింది అని పేపర్లో రాస్తున్నారు. కూడా టెక్నాలజీ అభివృద్ధి అయింది కానీ హ్యూమన్ మైండ్ ఏది కూడా ఎవాల్వ్ కాలేదు. ఈ పేపర్లో అభివృద్ధి ఉంది, టెక్నాలజీ అభివృద్ధి అయింది. పూర్వం గుణం బలమే ప్రయత్నం ప్రయాణం చేస్తాను. ఇప్పుడు ఈ రైళ్లు వచ్చినాయి, విమానాలు వచ్చినాయి. పూర్వం గుణం బళ్ళ మీద ఉంటుంది. టెక్నాలజీ అభివృద్ధి అయింది, సైన్స్ అభివృద్ధి అయింది కానీ హ్యూమన్ మైండ్లో ఉన్నటువంటి రాగద్వేషాలు, ఇష్టాలు, అయిష్టాలు భారత యుద్ధ కాలం నాటి ఏదో ఉన్నాయో ఈనాడు కూడా కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులు భారత యుద్ధ కాలంలో ఈనాడు ఎలాగైనా ఈనాడు కూడా అదే విధంగా ఉంది. హ్యూమనమైంది ఏమి అభివృద్ధి గురికి అనిపిస్తాను. అభివృద్ధి అంటే టెక్నాలజీ అభివృద్ధి కానీ హ్యూమన్ మైండ్లో ఏం అభివృద్ధి కనిపించడం లేదు. భారత యుద్ధం నాటి కాలంలో ఏ విధంగా అయితే అధికార దాహం, ఏ విధంగా అయితే లైక్స్ డిస్లైక్స్ అవన్నీ ఎలాగ ఉన్నాయి, ఈనాడు కూడా ఎంత టెక్నాలజీ అభివృద్ధి అయిపోయింది, ఎంత సైన్స్ అభివృద్ధి అయిపోయింది, ఈ ప్రపంచం అభివృద్ధి అయిపోయింది అనేటువంటి ఈ టైంలో కూడా మీకు ఆ మానవ మైండ్, ఆ హ్యూమన్ మైండ్, మానవ మనస్తత్వం, ఆ భారత యుద్ధ కాలం నాడు మానవ మనస్తత్వం ఎలా ఉండు, ఈనాడు కూడా అలాగే ఉంది. అయితే అప్పుడు ఒక దుర్యోధనుడు ఉన్నాడు, ఇప్పుడు సందుకు ఒకడు దుర్యోధనుడు అంటున్నాడు. ఇదేమంటున్నాడంటే వెళ్ళిపోతాను, నేను తపస్సు చేసుకోవాలి, జపం చేసుకోవాలి, వెళ్ళిపోతానంటున్నాను. భగవాన్ ఏమంటాడంటండి, అంటే నువ్వు ఇల్లుడికి పెట్టి వెళ్ళిపోయే నీ ప్రారంభం నీ దేహం కూడా ఉంటే, ఇల్లుడికి పెట్టి వెళ్ళిపోయే ప్రారంభం నీ దేహ ప్రారంభం అలా ఉందనకు. ఇటువంటి ప్రశ్నలు అడగవు నన్ను, ఏమైనా వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను, ఆ ప్రారంభం ఉంటే నా అతనికి ఎత్తకుండానే వెళ్ళిపోతాను అంటున్నాడు భగవాన్. ఆ దేహం ప్రారంభం ప్రకారం నడుస్తుంది. ఇల్లుడికి పెట్టి వెళ్ళిపోవాలని తలంపు వచ్చినా నీ ప్రారంభం లేకపోతే డిజైర్ డెఫినెట్ గివ్ యూ స్ట్రెంగ్త్. నీ తలంపు, నీ కోరిక మాత్రమే కేవలం నీకు స్ట్రెంగ్త్ నవ్వు. ప్రారంభం కలిగినది నథింగ్ ఈజ్ టూ హెవీ ఫర్ డెస్టినీ. ఇంటికా ఉండే ప్రారంభం ఉంది అనుకో, ఇంటికాంటి అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోదాం, ఆ తలంపు కానీ కోరిక కానీ వచ్చినప్పటికి ఆ తలంపు కానీ కోరిక కానీ నీ ప్రారంభానికి గట్టి స్ట్రెంగ్త్ ఇవ్వు. నథింగ్ ఈజ్ టూ హెవీ ఫర్ డెస్టినీ. ఆ దేహ ప్రారంభం ఎలా ఉంటే అలా జరిగిపోతూ ఉంటుంది. ఆ ప్రవాహంలో, ఆ ప్రారంభం యొక్క ప్రవాహంలో నీ తలంపులు నీ కోరికలు కొట్టుకుపోతాయి. ఒకవేళ నీకు తలంపు ఉన్నప్పుడు ఇల్లు దేహ అంటే గృహ పరిత్యాగం చెయ్యాలని నీకు ఉన్నప్పటికీ నీ దేహ ప్రారంభంలో గృహ పరిత్యాగం లేకపోతే నువ్వు గృహాన్ని కదా బంధించుండవలసిందే. అయ్యో స్వామి వివేకానంద అనవుడు ఈ కాల్ ఎవరు హౌస్ హోల్డర్స్ వాట్ హౌస్ కెన్ హోల్డ్ యూ అని. నేను గృహస్థులం గృహస్థులం అంటారు అందరూ, ఏ గృహం వచ్చి మిమ్మల్ని పట్టుకుందాం? గృహాలు మీరు పట్టుకున్నారు కానీ గృహాలు వచ్చి మిమ్మల్ని పట్టుకోలేదు. ఇంటికి వస్తున్నారనుకో మీ ఇల్లేదని వెళ్ళొద్దని చెప్పిందని, ఇక్కడికి రమణ క్షేత్రానికి వెళ్ళకుండానే మీ ఇల్లేదని చెప్పిందండి. మీకు ఇల్లు చెబుతుందండి, మీరే మీరు ఇంటిని పట్టుకున్నారు కానీ ఇల్లు మిమ్మల్ని పట్టుకోలేదు. దేహం ప్రారంభం ప్రకారం నడుస్తుంది. డిజైర్ డిఫరెంట్ గివ్ యూ స్ట్రెంత్. ఒకవేళ దేహం నేను గృహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను, నీకు తలంపు వచ్చినంత మాత్రం చేత, ఆ థాట్ వచ్చినంత మాత్రం చేత, ఆ డిజైర్ వచ్చినంత మాత్రం చేత నీకు ఇష్టాన్ని వచ్చి నీ ప్రారంభాన్ని, అదే కృష్ణుడు కూడా చెప్తాడు నిగ్రహ కిం కరిష్యతని. అంటే ప్రారంభం అతి ఒడిగా ఉన్నప్పుడు, వ్యాజంగా ఉన్నప్పుడు నీ నిగ్రహం కూడా ఆడదాన్ని. ఇప్పుడు గోదావరికి వరద వచ్చేస్తాను అనుకోండి, మనం 4 చెట్ల మట్టేసుకెళ్తే ఆగుతుందండి అక్కడ. అదే ప్రారంభ ప్రవాహం అటువంటిది. అది దేహానికి అది పరిమితం. ఆ ప్రారంభం కేవలం దేహానికే ఆ పరిమితం. ఆ ప్రారంభం ఎలా ఉన్నప్పటికీ, మంచి ప్రారంభం అయినప్పటికీ, చెడు ప్రారంభం అయినప్పటికీ, దాంతో నువ్వు తాలాత్మ్యం చెందకుండా కనుక ఉంటే నువ్వు అంతర్ముఖుడు అవుతావు. అది కృష్ణుడు చెప్తాడు గీతలో, నిగ్రహకీం కరిష్యతి. ఆ ప్రారంభం వేగంగా ఉన్నప్పుడు నీ నిగ్రహం కూడా అడ్డుకోలేదండి. దేహం ఏ ప్రారంభం, ఏ ప్రారంభం అనుభవించడానికి వచ్చిందో, ఏ పని చేయడానికి వచ్చిందో, ఆ పని పూర్తి అయినది ఒక క్షణం కూడా ఆగమంటే ఆగదు. కొంతమంది రమణ మహర్షి గారి దగ్గరికి వచ్చి, ఏమండి ఈ ప్రపంచం ఏమైపోతుంది, ఈ ఊరు ఎంత ఏమి, ఈ ఊరంతా ఏమైపోతుంది, అదేమైపోతుంది, ఇదేమైపోతుంది అంటే భగవాన్ అనువర్తుంది. ఇరవై నువ్వు పుట్టకముందు ఈ ప్రపంచం ఉంది, నువ్వు చచ్చిన తర్వాత కూడా ఈ ప్రపంచం ఉంది. నువ్వు పుట్టకముందు ఈ ప్రపంచాన్ని ఎవరు చూశాడు, నువ్వు చచ్చిన తర్వాత వాడే చూస్తాడు, నీకేం పర్లేదు, నువ్వు క్వైట్గా ఉండను వరకు. ఈ ప్రపంచం నువ్వు పుట్టినప్పుడు రాలేదు, నువ్వు పుట్టకముందు కూడా ఈ ప్రపంచం ఉంది, నువ్వు చనిపోయిన తర్వాత కూడా ఈ ప్రపంచం ఉంటుంది. నువ్వు పుట్టకముందు ఈ ప్రపంచాన్ని ఎవడైతే చూచాడో, నువ్వు చనిపోయిన తర్వాత కూడా ఈ ప్రపంచాన్ని వాడు చూస్తాడో. ఈ ప్రపంచం నీది కాదు, నాది కాదు, దేవుడిది ఈ ప్రపంచం. ఈ ప్రపంచానికి ఒక కంట్రోలర్ ఉన్నాడు. తెగిపోయిన గాలి పటంలో లేదు ఈ ప్రపంచం, ఒక హయ్యర్ పవర్ కంట్రోల్లో ఈ వరల్డ్ అంతా ఉంది. ఒకసారి మనం ఎలా జరుగుతుంది ఎలా జరుగుతుంది అనుకుంటాం, సడన్ గా అది పరిస్థితులు తారుమారు అయిపోతా అంటాడు. కొంతమంది ఒక తరంలో కోటీశ్వరులు ఉంటారు, మరుసటి తరం వచ్చేవాడు దరిద్రం అనిపిస్తారు. ఒక తరంలో చూస్తే అంత డబ్బు ఈ ఊళ్ళో ఎవరికి లేదనిపిస్తుంది, అది మామూలుగా. ఆ తరం మారిపోయేవాడు కూడా మళ్ళీ పోవట్టి అనిపిస్తూ ఉంటారు. అది డెస్టిని. ఆ డబ్బు ఎలా వచ్చిందో మనకు తెలియదు, ఎలా పోయిందో మనకు తెలియదు. అదేంటది, ఆ దేహం ప్రారంభం. అది దేహం యొక్క చేష్టని కూడా ప్రారంభాన్ని బట్టి ఆ దేహం యొక్క చేష్టలు ఉంటాయి. కానీ దానితో తాదాత్యం పొందాలా, ఆ పొందక్కర్లేని స్వేచ్ఛ పరమేశ్వరుడు నీకు ఇచ్చాడు. బాగా అర్థం చేసుకోండి, దేహం యొక్క తిరుగాటం, దేహం ఎప్పుడు ఎక్కడ ఉండాలో ఎలా ఉండాలో దాని తిరుగాటం అనేది, దాని వాండరింగ్ అనేది దాని ప్రారంభం అది నిర్ణయిస్తుంది. దేహం యొక్క ప్రారంభం నిర్ణయిస్తుంది. కానీ ఆ దేహం యొక్క చేష్టలతో నువ్వు ఐడెంటిఫై అవ్వటం, అవ్వకపోవటం, తాదాప్యం పొందటం, పొందకపోవటం అనేది మటుకు నీ చేతిలో ఉంది. పరమేశ్వరుడు నీకు ఆ స్వేచ్ఛని ఇచ్చాడు, ఆ ఫ్రీడమ్ని ఇచ్చాడు. నువ్వు దేహంతో తాదాప్యం పొందావా, నీకు కొత్త వాసనలు వస్తాయి. దేహంతో తాదాప్యం పొందటం మానేసావా, పాత వాసనలు నీ పోతాయి, కొత్త వాసనలు కొత్తగా వచ్చి కలవు. ఈ దేహంలో ఏ పనులు అయితే చేశామో ఈ పనులని, దీని ప్రారంభాన్ని కూడా రాబోయే దేహంలో అనుభవించాలి కదా అని అడుగుతున్నాడు ప్రశ్నించేవాడు. ఇంటి కూడా వదిలేశాడు, ఇంటి కూడా వదిలేసి మరి అడుగుతున్నాడు, ఈ దేహంలో ఏ పనులు అయితే మనం చేశామో ఆ పనులు వచ్చే దేహాల్లో అనుభవించాలి కదా. అంటే దేహాలు మారుతాయి కదా, అనుభవించేవాడు మటుకు వాడే
ఏదే ఈ దేహంలో చేసేవాడు ఎవడైతే చేశాడో వాడు చేసే ఈ చేసిన వాడు మళ్ళీ వచ్చి దేహంలో అనుభవిస్తాడు. కానీ చేసిన వాడు అనుభవించేవాడు మటుకు ఒకటే, కానీ దేహం మారుతుంది, అది ఎంత ఇది కదా క్రమం అని అడిగేవాడు అడుగుతున్నాడు. మరి భగవాన్ ఏం చెబుతున్నారంటే ఆర్జీ బోరన్నావు అంటున్నారు, నువ్వు ఇప్పుడు పుట్టావా అని అడుగుతున్నారు. ఇప్పుడు మన అందరం పుట్టావా లేదండి అంటే భగవాన్ ఏం చెప్పారండి దీనికి, మళ్ళీ జన్మ ఎలా వస్తుందని భగవాన్ అడిగారు ఒకరు. ఇప్పుడు ఎలా వచ్చిందో అప్పుడు ఎలాగో వస్తున్నారు, ఇప్పుడు పుట్టావు లేదు ఇప్పుడు ఎలాగ పుట్టావో మళ్ళీ జన్మలో కూడా అలాగే పుడతావు. కానీ వ్యవహారిక సత్యం. ఇప్పుడు ఇదేంటిది వ్యవహారం, ఇప్పుడు ఎలా పుట్టావో రాబోయే జన్మల్లో కూడా అలాగే పుడతావు. కానీ ఇది మటుకు అల్టిమేట్ ట్రూత్ కాదు, ఇది మటుకి వ్యవహారిక సత్యాలు ఇవన్నీ కూడా. ఈ పుట్టటాలు చావుటాలు, ఈ లాభాలు నష్టాలు, ఈ పుణ్యాలు పాపాలు, ఈ మనస్సు అంత నిజమో అవి కూడా అంతే నిజం, ఈ జీవుడు ఎంత నిజమో అవి కూడా అంతే నిజం. కానీ వ్యవహారిక సత్యాలు ఇవన్నీ కూడా, ఈ లోకం కూడా వ్యవహారిక సత్యమే, పారమార్థిక సత్యం కాదు. అంటే ఎవరికైతే బ్రహ్మానందం కలిగిందో వాడికి ఇంకా లోకం లేదు. మీకు అడుగుతుంది ది స్టేజ్ ఇది బాడీలెస్, ది స్టేజ్ ఇది మైండ్లెస్, ది స్టేజ్ ఇది వర్డ్లెస్. బ్రహ్మానుభవం పొందిన వాడు దేహంలో ఉన్నా లేనివాడితో సమానమే, బ్రహ్మానుభవం పొందిన వాడు లోకంలో ఉన్నా లేనివాడితో సమానమే. వాడి మనస్సు చేత బంధింపబడడు. ఏం చేద్దండి, వాడు కాలిపోయిన తాడు రూపానికి తాడు కింద కనిపించిన దేన్ని బంధించడు, దేన్ని బంధి. అదేవిధంగా జ్ఞానికి మనస్సు ఉన్నప్పటికీ మృత మనస్సు, ఆ మనస్సు చేత వాడు బంధింపబడ్డాడు. దేహంలో ఉన్నా లేనివాడితో సమానమే, లోకంలో ఉన్నా లేనివాడితో సమానమే. మనం గుర్తిస్తున్నా, మీరు ఎప్పుడు వచ్చారు ఎలా ఉన్నారని మనం అడుగుతున్నా, వాడికి మనస్సు లేనివాడితో సమానమే. ఆర్యు బోరన్నా, మీరందరూ ఇప్పుడు పుట్టారని అడుగుతున్నారు. నిన్నటి ఆయన ప్రశ్నించేవాడు ఏమని అడుగుతున్నారు, ఆర్యు బోరన్నా ఇప్పుడు నువ్వు పుట్టావా అంటే ఇప్పుడు ఇంతకీ భగవాన్ చెప్పింది ఏంటంటే ఒక మాటలో చెప్పి వస్తున్నారు. మీరందరూ మీ గురువులు ఎవరైనా ఒకటే, మీరు ఏ మతంలో ఉన్నా, మీరు ఏ కులంలో ఉన్నా, మీరు ఏ కలర్లో ఉన్నా, నేను పుట్టాను అనుకున్న వాడికి ఎవరికి మోక్షం రాదని చెప్పారు భగవాన్. ఇప్పుడు మనం అందరం పుట్టామని అనుకుంటున్నాం లేదా, అనుకుంటే ఇంకా మనకు మోక్షం వచ్చే సమస్య లేదు. అంటే ఎవరు పుడతారు, ఎవరు పుడతారు, దేహం పుడుతుంది. ఎవరు పుడతారు, దేహం పుడుతుంది. ఎవరు పెరుగుతారు, దేహం పెరుగు. ఎవరు మొసలు అవుతుంది, దేహం మొసలు అవుతుంది. రోగం ఎవరికి వస్తుంది, దేహానికి వస్తుంది. రోగం ఎవరికి వస్తుందండి, దేహానికి వస్తుంది. ఎవరు చచ్చిపోతారు, దేహం చచ్చిపోతుంది. అంటే నువ్వు దేహబుద్ధి నీకు ఉంది కాబట్టి దేహం పుట్టినప్పుడు నువ్వు పుట్టాను అనుకుంటున్నావు. నీకు ఆత్మబుద్ధి కనుక కలిగితే ఆత్మకు పుట్టుక లేదు, అంచేత నేను నాకు పుట్టుక లేదని సంగతి నీకు తెలుస్తుంది. అవ్యయ ఆభవ పూర్ణ చిత్తు సుఖం. ఏం సుఖాలు అయ్యా, అవే ఆభవ పుట్టని సుఖాన్ని పొందు. అంటే స్పర్శన వచ్చే సుఖాన్ని పొందటం కాదు, పుట్టని సుఖం. అంటే దేహం పుట్టింది, ఆ దేహానికి ఇంద్రియాలు ఉంటాయి, దానివల్ల వచ్చే సుఖాలు నువ్వు పొందుతున్నావు. నువ్వు పొందవలసిన సుఖం అంటే పుట్టని సుఖాన్ని పొందు. పుట్ట ఏది పుట్టలేదు, ఆత్మ పుట్టలేదు. ఆత్మలో సుఖం ఉంది, ఆ సుఖాన్ని నువ్వు పొందు. నువ్వు పొందవలసిన సుఖాన్ని ఈ సుఖాన్ని కాదు. ఏం చేయాలి, ఈ సుఖం కింద నీ కనిపిస్తున్నాయి కానీ పరిణామాల్లో వడ్డీతో సాగు దుఃఖాన్ని తీసుకొస్తాయి. ఏం కానటువంటి సుఖం, పుట్టుక లేనటువంటి సుఖం, పూర్ణ సుఖం అంటే వెలితి లేని సుఖం, వేరు బుద్ధి లేనటువంటి సుఖం, ఎంత సుఖం అనిపిస్తున్నా జగటి పుట్టినటువంటి సుఖం, అటువంటి సుఖం ఆత్మలో ఉంది కాబట్టి ఆ సుఖంలోకి నీ కళ్ళు తెరువు. అడిగి బోరన్నావు ఇప్పుడు నువ్వు పుట్టావా లేదా అని ఎవరు అడుగుతున్నారు, ఆ ప్రశ్నించేవాడిని అడుగుతున్నారు. అడిగి బోరన్నావు ఇప్పుడు నువ్వు పుడితే రాబోయే జన్మల గురించి నువ్వు ఆలోచించవచ్చు, నన్ను ప్రశ్నించవచ్చు. ఇప్పుడే నువ్వు పుట్టలేదు అనుకు, ఇంకా రాబోయే జన్మలు ఏంటి. ఇప్పుడు నువ్వు పుడితే రాబోయే జన్మల గురించి నువ్వు నన్ను అడగవచ్చు, నేను నీకు చెప్పవచ్చు. అసలు ఇప్పుడే నీకు పుట్టుకలేదు, ఇప్పుడే నువ్వు పుట్టలేదు, ఇప్పుడే నీకు పుట్టిన జన్మే లేనప్పుడు పునర్జన్మ ఏంటి. దేహం పుట్టింది, నువ్వు పుట్టలేదు రా, నువ్వు ఆత్మ అయ్యా. ఇవి ఒక రహస్యం మీరు మనస్సులో పెట్టుకోండి. రాబోయే జన్మల గొడవలన్నీ మన మనస్సులో ఉన్నాయి, పూర్వజన్మల గొడవలన్నీ మన మనస్సులో ఉన్నాయి. ఏమండి ఏమండి, నేను మళ్ళీ చచ్చిపోయిన తర్వాత ఎక్కడ పుడతానని ఇప్పుడు అడుగుతాడు మనిషి. కానీ గాఢ నిద్రలు ఎవడైనా అడుగుతాడా, అడగడు. ఏం చేద్దంటే ఆ మనస్సు లేదు అక్కడ. అంటే రాబోయే జన్మల గురించి ఆ సంస్కారాలు కానీ అడిగే ఆ ప్రశ్నలు కానీ మైండ్ లో ఉంటాయి. ఆ మైండ్ ఎడిగిపోయినప్పుడు ఇక రాబోయే జన్మలు కూడా గాఢ నిద్రలో పూర్వజన్మలు కూడా ఉండదు, రాబోయే జన్మలు కూడా ఉండదు. ఏం చేతి ఈ రాబోయే జన్మల గొడవలు పూర్వజన్మల గొడవలు మైండ్ లో ఉన్నాయి, నీ స్వరూపంలో లేదు. భగవాన్ దగ్గరికి వచ్చి పెద్ద మనిషి మాట చెప్పాడు, నాకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించేసుకున్నాడు ఆయన. ఆయన ఏం చెప్పాడంటే నాకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించేసుకున్నావు అన్నాడు ఆయన. భగవాన్ గారంటే నీకు పిల్లలు పుట్టకుండా నువ్వు ఆపరేషన్ చేయించుకున్నావు, నువ్వు తిరిగి పుట్టకుండా ఆపరేషన్ చేయించుకో అన్నారు. అంటే దేహం పుట్టింది, అంటే దేహం నేను అనుకుంటున్నాను కాబట్టి నేను పుట్టాను. వాడు దేహంతో ఐడెంటిఫికే, ఐ ఆమ్ ది బాడీ ఐడియా. ఇప్పుడు నరకాసురుడు ఎవడంటే ఐ ఆమ్ ది బాడీ ఐడియా, ఐ ఆమ్ ది బాడీ థాట్, అదే నరకాసురుడు. దేహం పుట్టింది కాబట్టి ఆ దేహం నువ్వు అనుకుంటున్నావు కాబట్టి దాంతో తావాక్యం పొందుతున్నావు కాబట్టి దేహం నేను అనుకుంటున్నావు కాబట్టి దేహం పుట్టినప్పుడు నువ్వు పుట్టాననుకుంటున్నావు, దేహం పుట్టినావు దేహం చనిపోయినప్పుడు నువ్వు చనిపోయాను అనుకుంటున్నావు, దేహం పుట్టినప్పుడు నువ్వు పుట్టలేదు మరి ఎప్పుడు పుట్టాడు? దేహం పుట్టినప్పుడు మనిషి పుట్టలేదు అంటున్నాడు భగవాన్ చెబుతున్నారు. మనిషి ఎప్పుడు పుట్టాడు? నేను అనే తలంపు పుట్టినప్పుడు పుట్టాడు అంటున్నాడు. మనిషి దేహం పుట్టినప్పుడు పుట్టలేదు అంటే నేను అనే తలంపు ఎప్పుడైతే పుట్టిందో అప్పుడు పుట్టాడు అంటున్నవాడు. నిజం చెప్పాలంటే నీకు ఉన్నది ఉన్నట్లుగా నీకు చెప్పాలంటే, వాస్తవం చెప్పాలంటే చావు లేదు పుట్టుక లేదు, చావు లేదు ఆ పుట్టుక లేదు. ఆత్మకి చావు లేదు, ఆత్మకి ఆ పుట్టుక లేదు, అది ఎవరైతే నీలే. ఆత్మకి చావు లేదు, ఆత్మకి ఆ పుట్టుక లేదు, అదెవరు? అది నువ్వే. ఈ చావుటాలు పుట్టటాలు నిజం చెప్పాలంటే ఈ లేనేదే అసలు. చావు కూడా నిజం కాదు, ఈ పుట్టడం కూడా నిజం కాదు, ఈ చావు నిజం కాదు, ఈ పునర్జన్మ కూడా నిజం కాదు. నిజం వల్ల ఆత్మ ఒకటే, అది ఎవరు అనుకుంటున్నావు అది నీవే. ఇక్కడికి మనం కళ్ళు తెరవాలి, ఇక్కడ నేర్చుకోవాలి. సంసారం అంటే నీ ఇంట్లో ఉన్న మనుషులు కాదు. నేను చచ్చిపోయా అనుకోవటం, నేను పుట్టా అనుకోవటం సంసారం. అంచేత నువ్వు పుట్టుక లేని దేది ఆత్మ, దానికి పుట్టుక లేదు కాబట్టి చావునే చావులేదు. పుట్టికి పుట్టిన వస్తువు చనిపోతుంది కానీ పుట్టుక లేని వస్తువుకి చావు లేదు. పైగా అది ఎవరు? అది నీరే. అది ఎవరు? అది నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు నీ ఎంతవరకు ఎత్తి వస్తున్నటువంటి వేలాది జనములన్నీ కూడా స్వప్న మాత్రం సంగతి నీకు తెలుస్తుంది. అంటే మనకు స్వప్నంలో కనిపించిన దేహాలన్నీ ఎంత నిజం? ఇప్పుడు నీకు బ్రహ్మానుభవం కలిగిన తర్వాత నువ్వు ఎత్తినటువంటి లక్షలాది జనములు ఈ మాంసంతో తయారు చేసినటువంటి ఈ బొమ్మలు కూడా, ఈ స్వప్నంలో కనిపించిన దేహాలు ఎంత నిజం, ఈ వేకింగ్ స్టేట్లో కనిపించిన దేహాలు కూడా అంతే నిజం అన్న సంగతి నీకు తెలుస్తుంది. భగవాన్ అంటున్నారు వాడితోటి, రాబోయే జన్మల గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, నువ్వెందుకు అయ్యా? ఎవడైతే పుట్టాడో ఆయన ఆలోచించమని నువ్వు పుట్టలేదు కదా అంటున్నారు. రాబోయే జన్మల గురించి ప్రశ్నలు అడుగుతున్నాడు. రాబోయే జన్మల గురించి పుట్టిన వాడిని చావు గురించి ఆలోచించడమే, నీకెందుకు నువ్వు పుట్టలేదు కదా అంటున్నారు భగవాన్. ఎవడైతే పుట్టాడో వాడిని చావు గురించి ఆలోచించుకుని మనం హ్యాపీ చేయడం ఎందుకని వద్దంటే ఎందుకు ఆయన ఆలోచించుకుంటూ ఆలోచించుకుని పుట్టినవాడిని, పుట్టినవాడు చావు గురించి ఆలోచించుకుంటాడు. అలాగే ఎవడైతే పుట్టాడో ఆయన ఆలోచించుకుని నీకెందుకు నువ్వు పుట్టలేదు కదా, నువ్వు ఆత్మా కదా అంటారు భగవాన్. అది ఇక్కడ లాజిక్ నీకు అంత ఉందండి. ఇక్కడ నీకు అంత ఉందా? యువర్ నైదర్ దిస్ బాడీ నాట్ దిస్ మైండ్ ఇమ్మోర్టల్ సెల్ఫ్ యువర్ యువర్ బ్రహ్మన్ యువర్ ద ట్రూత్ యువర్ గాడ్ అంటే మీరు ఎంతమందికి అంతండి? ఏ వస్తువునైతే మీరు తెలుసుకోవాలి అనుకున్నారు అది మీరే. అది మీరే పునర్జన్మల గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. నిన్ను ఆలోచించొద్దని నేను అంటాం లేదు. ఎవడైతే పుట్టాడో వాడిని ఆలోచించుకొని పునర్జన్మల గురించి నువ్వు పుట్టలేదు కదా, నీకెందుకు అంటున్నారు? There is no mind to control if the self is realized. If God is realized, there is no mind to control, there is no ego to control if God is realized. అసలు నీకు ఆ బ్రహ్మ వస్తు నీ హృదయంలో ఉన్న వస్తువు ఉన్నట్టుగా నీకు వ్యక్తమైతే నువ్వు నిగ్రహించుకోవడానికి నీకు జీవుడు కానీ మనస్సు కానీ లేనే లేవు, పునర్జన్మలు లేవు, చావులు లేవు, పుట్టుకులు లేవు. నువ్వెవడో నీకు తెలిసినప్పుడు సాధన చేయడానికి కూడా, ఈ పూజలు చేయడానికి, జపాలు చేయడానికి, ధ్యానాలు చేయడానికి, ముక్కులు మూసుకోవడానికి కూడా అక్కడ ఎవడో లేడక్కడ. అంటే నీకు జపాలు చేయాలని సరదాగా ఉందనుకోండి, నీకు జ్ఞానం వచ్చేసింది అనుకోండి, ఆ జపం చేసే జపే లేకుండా పోతాడు. ఇంకా మీరు జపం చేయని తోడు చేస్తారు అని చెప్పి ఆలోచించుకుంటే వాడుగా ఆలోచించి పుట్టినవాడిని ఆలోచించుకోమని అయ్యా. పునర్జన్మల గురించి రాబోయే జన్మల గురించి ఆలోచించుకుంటే ఎవడైతే పుట్టాడో అని ఆలోచించుకుని ఆ గొడవ నీకెంచుకో. పుట్టినవాడు ఆలోచించుకుంటాడు, నీకెంచుకున్నది నువ్వు కాదు కదా అంటున్నాడు భగవాన్. ఇంకోటి భగవాన్ ఒక రహస్యం చెప్పారు మీరు మనసులో పెట్టుకున్నారు. నీ హృదయంలో ఒక నిజం ఉంది, నీ జీవిత గమ్యం కూడా ఆ నిజాన్ని నువ్వు అనుభవంలోకి తెచ్చుకోవటమే. అంటే నిజాన్ని నువ్వు నేనుగా వ్యక్తం చేసుకోవాలి. నీ చేత చూడబడేదంతా ఏది నిజం కాదు, నీ చేత చూడబడేది ఏది కూడా నిజం కాదు. అది నిజం అనేది చూడబడే స్థితిలో లేదు, చూచే స్థితిలో ఉండదు. అది నీ హృదయంలో ఉంది, నేకెడ్డుగా ఉంది. నీ హృదయంలో అది నేకెడ్డుగా ఉంది, అది మరుగున లేదు, నేకెడ్డుగా స్పష్టంగా స్వచ్ఛంగా ఉంది. అంటే మనం ఇక్కడ కూర్చున్న మాట, మన అందరం ఇక్కడ కూర్చోవడం వ్యవహారిక సత్యమే, కానీ నీ హృదయంలో నిజం మటుకు వ్యవహారిక సత్యం కాదు, పారమార్థిక సత్యం. అది అల్టిమేట్ ట్రూత్ అది. కాబట్టి దాన్ని తెలుసుకోవడం కోసం ఇది బాగా అర్థం చేసుకొని మరి ఈ మాట మీరు ఎవరి దగ్గర అనకండి. నీ హృదయంలో ఉన్న నిజాన్ని నువ్వు తెలుసుకోవడం కోసం దానికి సంబంధించిన సామాగ్రి నువ్వు సంపాదించుకో. ఏమండి దానికి సంబంధించిన సామాగ్రి నువ్వు సంపాదించుకో. దానికి సంబంధించిన సామాగ్రి నువ్వు సంపాదించుకున్న తర్వాత కూడా దాన్ని తెలుసుకోవటం మానేసి ఈ సామాగ్రిని పోజేసుకోవటం ఏ కనుక నువ్వు పనిగా పెట్టుకుంటే అది లగ్జరీ అన్నారు, సాధన కాదు అది లగ్జరీ అన్నారు. మీకు అర్థమవుతుందండి, అది సాధన కాదు, ఏంటి లగ్జరీ? నువ్వు విషయం తెలుసు, ఎంతవరకు ఉన్న విషయం తెలుసుకోవాలో అంతవరకు తెలుసుకో, అది లగ్జరీ కాదు. నీకు 10 చీరలు అవసరం అనుకోండి సంవత్సరానికి, 10 చీరలు ఉండటం లగ్జరీ కాదు, 100 చీరలు కనుక మీ ఇంట్లో పెట్టుకుంటుంది లగ్జరీ. అదేవిధంగా నీ హృదయంలో ఉన్న నిజాన్ని తెలుసుకోవడానికి కొంత విశేషాకరణ నీకు అవసరమే, కొంత నాలెడ్జ్ నీకు అవసరమే. ఆ నాలెడ్జ్ నువ్వు సేకరించాక నీ హృదయంలో ఉన్న నిజాన్ని నువ్వు తెలుసుకోవడం మానేసి ఇంకా అదనంగా నాలెడ్జ్ లోడ్ చేసి నీ బ్రెయిన్ లోడ్ చేసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తే అది సాధన అందరూ దాన్ని లగ్జరీ అంటారన్నారు భగవాన్. భగవాన్ చెప్పేది అంటే మీరు ట్రూత్ని కనుక ప్రాక్టీస్ చేస్తంటే ట్రూత్ ఇక్కడ ఉంది హీరోని నావు అది వెంటనే మీకు రివీల్ అయిపోతున్నారు. దేన్ని అయితే పోగొట్టుకోవాలో అది ఊరు విడిచిపెట్టేసినంత మాత్రం కానీ ఇల్లు విడిచిపెట్టేసినందు అది పోగం. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా వచ్చేస్తుంది, కాశీ వెళ్తే కాశీ కూడా వచ్చేస్తుంది. ఒకవేళ మీ శరీరం ఏదైనా బలవంతంగా తిని నువ్వు ఏదైనా చచ్చిపోయావనుకో, బలవంతంగా మరణించావనుకో, శరీరం చచ్చిపోయినది నీకు కూడా వచ్చేస్తుంది. నువ్వు దేన్నైతే పోగొట్టుకోవాలో దానికి టైంకి కాఫీ తాగి టైంకి భోంచేసి అన్ని కంఫర్ట్స్ ఉండగానే అహంకారాన్ని నువ్వు పోగొట్టుకోలేనప్పుడు, కంఫర్ట్స్ ఏమి లేనప్పుడు అహంకారాన్ని ఎలా పోగొట్టుకుంటావయ్యా? అక్కడికి వెళ్ళిపోతానుకో వెళ్ళిపోని అక్కడ కూడా ఏమొచ్చేస్తుంది, నువ్వు హిమాలయ పర్వతాలకి వెళ్ళినా నీకు కూడా నీ మైండ్ వచ్చేస్తుంది. నువ్వు హిమాలయ పర్వతాలలో టైంకి కాఫీ లేకుండా టైంకి భోజనం చేయకుండా చల్లు బాధపడి నువ్వు ఎలా నిగ్రహించి ఇంటికాడ నువ్వు నిగ్రహించలేనప్పుడు అక్కడ నిగ్రహిస్తావని గ్యారంటీ ఎక్కడ ఉంది? ఈ రోజు చేయలేని పని నువ్వు రేపు చేస్తావని గ్యారంటీ ఎక్కడ ఉంది? రేపుకి రూపు లేదు. ఈ జన్మలో చేయలేని పని వచ్చే జన్మలో చేస్తామని ఎక్కడ ఉంది? అదేవిధంగా ఈ రోజు నేను చేయలేని పని నువ్వు రేపు చేస్తామని ఎక్కడ ఉంది? నీ చేతిలో ఉన్నది వర్తమాన కాలాన్ని సద్వినియోగం చేసుకో. రేపు రేపు అనుకోకు, వర్తమాన కాలాన్ని సద్వినియోగం చేసుకో. కానీ నీకు అన్ని అవకాశాలు ఉన్నప్పుడే నువ్వు అభివృద్ధి పొందడానికి ప్రయత్నం చేయనప్పుడు, అవకాశాలు లేనప్పుడు ఎలా చేస్తావు? చేయలేదు. వీడి నీ మనస్సు వాయిదా లేస్తుంది అలాగ. మనస్సు వెళ్ళిపోతే వెళ్ళిపో అంటున్నారు భగవాన్, వాడిని ఇల్లు విడిచిపెట్టండి, వాడి ఇల్లులో లేడండి. గృహంలో ఉండాలంటే ఉండు, గృహపరిత్యాగం చేయాలంటే అది చెయ్యి. కానీ ఇక అది ముఖ్యం కాదు. నువ్వు గృహంలో ఉన్నావా గృహపరిత్యాగం చేసావా అది ముఖ్యం కాదు. నువ్వు గృహంలో ఉన్నా గృహపరిత్యాగం చేసినా దేవుడిని పోగొట్టుకోవాలో దాన్ని పోగొట్టుకుంటే నీకు సత్యం తెలుస్తుంది. అది నువ్వు గృహపరి బాగా అర్థం చేసుకున్న సబ్జెక్ట్ క్లోజ్గా వచ్చాయండి. మీరు నీకు క్లోజ్గా ఫాలో అవ్వండి. మీరు గృహంలో ఉన్నా ఇబ్బంది లేదు, గృహం నుంచి పెట్టి బయటకు వెళ్ళిపోయినా ఇబ్బంది లేదు, ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. కానీ గృహంలో ఉన్నా దేని గృహంలో ఉన్నా గృహాన్ని విడిచిపెట్టి బయటకు వెళ్ళినా పోగొట్టుకోవాల్సింది ఒకటే, అహంభావన పోగొట్టుకోవాలి. ఆధ్యాత్మిక అభివృద్ధి ఆధ్యాత్మిక అభివృద్ధికి నీ ఇల్లు అడ్డు రావటం లేదు, అడవి అడ్డు రావటం లేదు. నీకు అర్థమవుతుందా? ఇంట్లో మనుషులు ఉంటారు, అడవులు జంతువులు ఉంటాయి, ఇంట్లో పరిసరాలు తేడా. ఏంటి పరిసరాలు తేడా? కానీ నువ్వు పోగొట్టుకోవాల్సింది ఇంట్లో ఏది పోగొట్టుకోవాలో, అడవిలోకి వెళ్ళినా అనుభవాన్ని పోగొట్టుకోవాలి అని చెప్పి నువ్వు ఇంట్లో ఉండగా పోగొట్టుకోలేని అడుగులోకి వెళ్ళి పోగొట్టుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా? నువ్వు పోగొట్టుకోవాలని గ్యారంటీ ఏమైనా ఇవ్వగలవు? నువ్వు ఒకవేళ నీ మనస్సే నీకు అలా మాయం చేస్తున్నాము. కొంతమందికి ఇంట్లో వాళ్ళు కోపం వచ్చి వెళ్ళిపోతారు, ఇంట్లో మీద కోపం వచ్చి కాశీ వెళ్ళిపోతారు అనుకోండి. కొంతమంది ఆడి ఎందుకు ఎవరి మీద ఆత్మను తెలుసుకోవడానికి కాశీ వచ్చాడు, ఇంట్లో మీద కోపం వచ్చి కాశీ వచ్చాడు, దేవుని తెలియకుండా ఉంటాడు, దేవుడు అమాయకుడండి. కాదండి, దేవుణ్ణి తెలుసుకోవడానికి వాడు కాశీ వెళ్ళాడు, ఇంట్లో మీద కోపం వచ్చి కాశీ వెళ్ళిపోయాడు, తెలియకుండా ఉంటాడు దేవుడు. మనకంటే తెలియనివాడే కదా, కానీ దేవుడు మనకంటే తెలియనివాడే కదా పోయి ఈ మాత్రం తెలియకుండా ఉంటాడు. నీ ఏ పని చేసినా నువ్వు చేసి పని చూడ దేవుడు నీ తలంపు చూస్తాడు. తలంపును బట్టి మాట ఉంటుంది, తలంపును బట్టి ఆ పని ఉంటుంది. నువ్వు ఏ పని చేసినా నీ తలంపును చూస్తాడు. ఇప్పుడు నేనే ఒకవేళ నువ్వు ఏదైతే పోగొట్టుకోవాలనుకుంటున్నావు, ఇల్లు ఇడిచిపెట్టి వెళ్ళిపోతే ఇంటికడే ఆకాలు ఉండిపోతుంది అనుకుంటున్నావు, నీ కూడా మాదా పర్వతాలకు కూడా వచ్చేస్తుంది అన్నాడు భగవాన్ అజన్. అది కూడా వచ్చేస్తుంది. నువ్వు పోగొట్టుకోవాల్సినది, నువ్వు ఏదైతే పోగొట్టుకోవాలి నీ కూడా ఉంటానే ఉంటుంది. నీ అహంభావన ఈ దేహం నాదని చెబుతుంది. ఈ ప్రపంచాన్ని కల్పించింది కూడా నీ అహంభావనే కల్పించింది. నీకు అర్థమవుతుందండి, నేను ఈ దేహంలో ఉన్నానని చెప్పేది కూడా నీ అహంభావనే, దేహంలో నేను ఉన్నానని చెప్పేది కూడా నీ అహంభావనే, ఇదంతా నీ అహంభావన చేస్తోంది. నేను గృహస్థునని చెప్పేది కూడా ఎవరు ఆత్మ చెప్పడం లేదు. ఆత్మకు గృహస్థించిన ఆత్మ సన్యాసి కాదు, గృహస్థుడే కాదు. నీకు అర్థమవుతుందే, అంటే నేను గృహస్థుని, నేను గృహస్థుని ఆత్మ చెప్పడం అహంభావన చెబుతోంది. నేను సన్యాసిని, నేను సన్యాసిని ఆత్మ చెప్పడం అహంభావన చెబుతోంది. నువ్వు ఏదైతే పోగొట్టుకోవాలనుకుంటున్నది నీ కూడానే ఉంటుంది రోజా. అదే ప్రపంచాన్ని కల్పిస్తోంది, అదే దేహాన్ని కల్పిస్తోంది, అదే అవస్థను గృహస్థాశ్రమాన్ని కల్పించేది, అదే సన్యాసాశ్రమాన్ని కల్పించేది, అదే అయ్యా ఈ ఆశ్రమాన్ని కల్పించేది కూడా. ఏదైతే నువ్వు పోగొట్టుకోవాలి అదే ఈ గొడవలన్నీ కల్పిస్తాం. ఎంత ఎంత బాగుందో చూడండి టీచింగ్. రాజకీయ పార్టీ 10 రూపాయలు ఇచ్చి 10 మంది జనాన్ని ఎలా పోయేసుకుంటున్నారో, అలాగే ఈ గురువు కూడా 10 మంది జనం పోయేసి మీరందరూ నా శిష్యులు, నేను మీకు గురువుని అంటాడు అనుకోండి. మామూలుగా వ్యవహారానికి ఇది గురువు అనుకోవచ్చు, అని శిష్యుడు అనుకోవచ్చు. వాడికి మోక్షం రాదు, వీడికి మోక్షం రాదు. వీడు సిద్ధ పురుషులు ఎవరు, వాడు సిద్ధ పురుషులు ఎవరు? మీకు అర్థమవుతుందా? ఒక మనిషి 10 మంది చేత గురువు అనిపించుకోవడం చేపడం చేత వాడికి మోక్షం రాదు అయ్యా. మా ఎంత బలహీనమైందో చూడండి, అది చెబుతున్నారు. ఇంటికాడ నేను చెప్పి నేను గృహస్థుని, నేను గృహస్థుని అనుకుంటాడని, ఎవరు గురువు వదిలేకి వెళ్ళిపోతాడని, తెల్లబట్టలు ఇడిచేస్తాడని, ఎడబట్టలు వేసుకుంటాడని, మీకు అర్థమవుతుందా? అప్పుడు అనుకుంటాడని నేను సన్యాసిని, నేను సన్యాసిని, నేను సన్యాసిని. అప్పుడు ఆత్మభావం అన్నదట్టు, ఇప్పుడు ఆత్మభావం అన్నదట్టు, ఈ మాయ అది మాయ అన్నాడు. మీరు ఫాలో అవుతున్నారండి? ఇక్కడ ఏమో ఇక్కడ ఆత్మభావం లేదు వీడికి, ఎవరికి ఇంటికాడ. ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి సన్యాసం పుచ్చుకున్నప్పుడు అక్కడ ఆత్మభావం లేదు. అక్కడ ఏమనుకుంటున్నాడు, నేను సన్యాసం అనుకుంటున్నాను, అదే తలంపు. ఇంటికాడ ఏమనుకుంటున్నాడు, నేను గృహస్థను అనుకుంటున్నాడు, ఇదో తలంపు. అయితే ఆత్మభావం ఎక్కడా లేదు, ఆత్మభావం అక్కడా లేదు. ఈ బట్టలు మార్చుకుని ఇక్కడేమో నేను గృహస్థను అనుకున్నాడు, అక్కడేమనుకుంటున్నాడు, నేను సన్యాసం అనుకున్నాడు. ఈ సుబ్బారా, ఇది సుబ్బారాయుడు అంటున్నాడు కదా, అది జ్ఞానం సుమ్మా అంటున్నారు. అది వీడి తలంపు మారిందంటే అంతే. అతను ఏం చేయాలంటే, నువ్వు సన్యాసం పుచ్చుకున్నా, గృహస్థాశ్రమంలో ఉన్నా, నీకు బ్రహ్మానుభవం కలగటం కోసం ఏమైతే ఆటంకాలు ఉన్నా ఆటంకాలను తొలగించుకోవాలి. ఒకవేళ నువ్వు గృహస్థాశ్రమంలోనూ తొలగించుకున్నావు అనుకో, నీకు ఆ బ్రహ్మానుభవం వచ్చేస్తుంది. ఇది బాగా అర్థం చేసుకుంటూ ఒక్కోసారి పరిసరాలు మారిపోతావు అనుకోండి, ఒకసారి బాగుపడతానికి బదులు పాడవుతాం. అయితే పరిసరాలు మారినంత మాత్రం చేత, బట్టలు మారినంత మాత్రం చేత నీకు జ్ఞానం వచ్చేస్తుందని ఊహించుకోకు. అయితే నువ్వు పరిసరాలు మారుతావనుకో, పరిసరాలు మార్చేస్తావు అనుకో, ఒకవేళ అంతకుముందున్న పరిసరాల కంటే కొత్త పరిసరాలు నీకు ఆధ్యాత్మిక అభివృద్ధిగా ఆటంకాలు అయి ఉండొచ్చు, అవి నీకు సహకరిస్తాయని చెప్పరు. ఇప్పుడు ఏదో పరిసరాలు మార్చేస్తావనుకో, ఆ కొత్త పరిసరాలు నీకు ఆధ్యాత్మికంగా నీ అభివృద్ధికి సహకరిస్తాయని చెప్పలేను. అయితే పరిసరాలు మార్చినంత మాత్రమే కదా నీకు జ్ఞానం వచ్చేది, బట్టలు మార్చినంత మాత్రం చేత నీకు జ్ఞానం వచ్చేది. అంచేది నీకు ఆటంకం వల్ల నీ అహంభావనే. నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నా తొలగించుకోవాల్సింది అది, ఏ పరిసరంలో ఉన్నా తొలగించుకోవాల్సింది అది, స్త్రీ జన్మలో ఉన్నా పురుష జన్మలో ఉన్నా నువ్వు తొలగించుకోవాల్సింది అది, ఏ జాతిలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా, ఏ సెక్స్లో ఉన్నా నువ్వు తొలగించుకోవాల్సింది అది, హిమాలయ పర్వతాల్లో ఉన్నా, నువ్వు పాలకుల్లో ఉన్నా నువ్వు తొలగించుకోవాల్సింది అది. నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నా నువ్వు తొలగించుకోవాల్సింది ఏంటి, అహంభావం నువ్వు తొలగించుకోవాలి. అహంభావం తొలగించుకోవడానికి మీరు నిజంగా ప్రయత్నం మనం మొదలు పెడతామనుకో, ఊరికి అనుకుని మాట్లాడచ్చు. ఎందుకంటే సన్యాసాశ్రమంలో బాగా సాధన చేయగలమేమో, ఇంతకంటే ఇంటికడ కంటే పాలకుల కంటే కాశీలో బాగా సాధన చేయగలము. పాలకుల్లో కాలం ఉంది, కాశీ వెళ్తే నది వస్తుంది, అంతే తేడా. నీకు అర్థమవుతుంది? ఇక్కడేమో క్షీరారామ రంగేశ్వర స్వామి ఉంది పాలకుల్లో, అక్కడేమో కాశీ విశ్వేశ్వరుడు ఉంటాడు. ఇక్కడేమో కాలం, అక్కడ నది. ఇక్కడేమో రామలింగేశ్వరుడు, అక్కడ విశ్వేశ్వరుడు. గుళ్ళు మారుతాయి, కాలువలు మారుతాయి, నదులు మారుతాయి, పరిసరాలు మారుతాయి, వాతావరణం మారుతుంది. ఇక్కడ వేడిగా ఉండొచ్చు, అక్కడ చలిగా ఉండొచ్చు, ఈ వాతావరణం మారుతుంది. ఇందుకే భగవాన్ చెప్పింది ఏం చెప్పుంటారండి, మనం కాషాయ గుడ్లకు పట్టుకుంటే సాధన బాగుంటుందేమో, లేకపోతే ఇక్కడి నుంచి రామేశ్వరి ఎండిపోతే సాధన బాగుంటుందేమో అని చెప్పి 24 గంటలు మైండ్ ఎలాగ ఆలోచిస్తుంది. కానీ ఈ అహంభావాన్ని తొలగించడానికి అది ప్రయత్నం చేయదట్టు. ఇది మాయ. గృహస్థాశ్రమం కంటే సన్యాసాశ్రమం బాగుంటుందేమో, సన్యాసాశ్రమం కంటే గృహస్థాశ్రమం బాగుంటుందేమో. పూరి జగన్నాథంలో సముద్రం ఉందని చెప్పి కాశీ కంటే పూరి జగన్నాథం బాగుంటుందేమో ఇలా ఆలోచించుకుంటే ఆలోచిస్తున్నట్టు, కానీ తాను తాను తొలగించుకోవడానికి అది ఇష్టపడబట్టి ఇదే మాయట. మిస్టరీ ఎంత మైండ్లో ఉంది, ఇదంతా ఎక్కడ ఉంది? మైండ్లో ఉంది. ఈ మాయ అంత ఎక్కడ ఉంది? మనసులో ఉంది. భగవాన్ ఏం చెప్పారంటే, మీకు జ్ఞానం కావాలంటే మీరు చుట్టాలు ఇంటికాడ ఎలా ఉంటారో అలా ఉండకండి, మీ ఇంటికాడ ఎలా ఉంటారో అలా ఉండడం మీకు జ్ఞానం వచ్చేస్తుంది. చుట్టాలు ఇంటికి వెళ్ళినప్పుడు మనం ఆర్టిఫిషియల్గా ఉంటాం, కానీ మన ఇంటికాడ మనం ఉన్నప్పుడు ఆర్టిఫిషియల్గా ఉంటాం. అంటే మన ఇంటికాడ మనం ఉన్నప్పుడు నార్మల్గానే ఉంటాం, న్యాచురల్గానే ఉంటాం. అదేవిధంగా మీ మైండ్ కూడా అంత న్యాచురల్గా, అంత నార్మల్గా మీ హృదయంలో కనుక ఉంటే మనస్సు కరిగిపోతుంది. మనస్సు ఎప్పుడైతే కరిగిపోయిందో తాను మనస్సు యొక్క మూలంలో ఉండటం సపోజ్తో నీకు నేరుగా వ్యక్తం అవుతుంది. అది చివరస్థితి, అది పరమస్థితి, అది పీస్ఫుల్ స్టేట్, బ్లీస్ఫుల్ స్టేట్, హైయెస్ట్ స్టేట్. ఓ